చూపిస్తామంటే ఇంతకుముందు గోవిందుడిగా ఉండేవాడు, కృష్ణుడిగా ఉండేవాడు. ఆ గోవిందుడే మనందరం అర్చన చేసుకోవడానికి వెంకటేశ్వర రూపంలో వచ్చాడు. ఈయన ఎవడో హరాయి వాడు కాదు, మనవాడి గోవిందుడు. ఆ గోవిందుడే ఈ స్వామి రూపంలో దీన్ని అర్చవతారం అంటారు. అర్చవతారం అంటే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడానికి, ఆ నామాన్ని స్మరించుకోవడానికి, స్మరించి మనం తరించడానికి వచ్చినటువంటి స్వయం భూ. ఆ పండ నేను స్వయంగా తెలుసా. అందుకే కొండ మీద కింద వాళ్ళందరూ కూడా గోవింద గోవింద గోవిందని స్మరిస్తారు. మనందరం బాగుపడాలంటే మన మనస్సు మనం చెప్పినట్టు మన మనస్సు మనం చెప్పినట్టు వినాలి. అది చెప్పినట్టు మనం వింటే చిరువగతి పాడైపోతాం. మనం చెప్పినట్టు అది వింటే మనం బాగుపడతాం పురోగతి. అది పురోగతి, ఇది చిరువగతి. అది చెప్పినట్టు మనం వింటాం అనుకోండి అందరం పాడైపోయి, మనం చెప్పినట్టు అది వింటాం అనుకోండి మనకు పురోగతి. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే మోక్షానికి వెళ్ళి. గోవిందుడు భగవద్గీతను చెప్పాడు మనకి. భగవద్గీత ప్రకరణ గ్రంథం కాదు, శాస్త్ర. స్వామి భగవద్గీతలో ఏం చెప్పారంటే, నువ్వు నీ అహంకారం చెప్పినట్టు వినకు, శాస్త్రం చెప్పినట్టు విధాను. శాస్త్రం కూడా అందరికీ అర్థం, చదివిన అర్థం. అహంకార మనస్తో చదివితే అర్థం కాదు, శుద్ధ మనస్తో చదివితే అర్థం. ఇప్పటికే మన మనస్సు మనం చెప్పినట్టు ఉంటే మనం బాగుపడతామని చెప్పుకున్నాం, అది ఎలా వింటుంది చెప్పాలి కదా. రోగం చెప్పాలి, దాన్ని సర్దే ఉపాయం చెప్పుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, నీకు ఎవరు ఒక ఇష్టమైన దేవుణ్ణి తీసుకోండి, కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ, ఎవరో మీకు ఇష్టమైనటువంటి మీ ఫేవరెట్ గాడ్ అంటారు. కొంతమంది కులదైవం ఉంటుంది, తాతల కానించి ఆ దేవుని ఆరాధిస్తా ఉంటారు, దాన్ని కులదైవం అంటారు. ఆ కులస్థులందరూ అలాగ ఆరాధిస్తూ ఉంటారు. అలాగే శ్రీరాముడు పూర్వీకులందరూ రంగనాథ స్వామిని ఆరాధించేవారు. ఏదో ఒక ఆ రూపాన్ని, ఏదో ఒక మీకు నచ్చినటువంటి ఒక దేవతా పురుషుని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం. ఆ రూపాన్ని ఏం చేయాలి, మనకి ఏ దేవుడైతే ఇష్టమో దేవుడి రూపాన్ని ధ్యానం చేసుకో, నామాన్ని ఆ దేవుడి నామాన్ని స్మరించుకోవాలి, జపించుకోవాలి. అలా జపిస్తంటే, అలా జపించగా జపించగా మీకు ఆ నామం మీద విసుగు పుడతామనుకోండి, ఆ నామాన్ని నెమ్మదిగా తగ్గించి తప్పించి రూపం మీద పెట్టుకోవాలి. రూపం మీద విసుగు పుడతామనుకోండి, దాంట్లో తప్పించి నామాన్ని పెట్టుకోవాలి. నామాలోంచి రూపం, రూపంలోంచి నామం, కానీ రూపం కంటే నామం గొప్పది. అది ఎలా చేసుకుని వెళ్తాంటే, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, నామాన్ని స్మరించుకోవటం ఇలా కనుక చేసుకుని వెళుతుంటే మనసు నెమ్మదిగా మన స్వాధీనంలోకి వచ్చేస్తాం. అక్కడ లేని గొడవలకి వెళ్ళదు, మనకు అవసరం లేని గొడవలకి వెళ్ళదు. మీ అందరికీ మీ అడ్రస్ ఏంటంటే అందరూ తల అడ్రస్ చెప్తారు. మీ అడ్రస్ ఏంటి ఉత్తరం రాస్తామంటే అడ్రస్ చెప్తారు. భగవంతుడి కూడా అడ్రస్ ఉంది, భగవంతుడికి కూడా అడ్రస్ ఉంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలోనే, ఆధ్యాత్మిక హృదయంలో ఉంటాడు. ఎలా ఉంటాడు, సచ్చినగా ఉంటాడు, జ్ఞానముగా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఎలా ఉంటాడు లోపల? సత్యముగా ఉంటాడు, జ్ఞానముగా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. అయితే ఈ లోపలటువంటి భగవంతుడు ఏ హృదయంలో ఉంటాడో సత్యముగా, జ్ఞానముగా, ఆనందముగా, దానికి రూపం లేదు. మనకు లోపల రెండు హృదయాలు ఉన్నాయి. ఒకటి రక్తాన్ని పంపు చేసే భౌతిక హృదయం, రెండు ఆధ్యాత్మిక హృదయం. మన శరీరాన్ని ఎక్స్రే తీయించుకుంటే, స్కానింగ్ చేయించుకుంటే ఇది కనిపిస్తుంది. ఇది మాంస రక్తాన్ని పంపు చేసే గుండె కనిపిస్తుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఆ గుండె కనపడు, ఆ హృదయం కనపడు. ఏం చేద్దంటే కారణం ఏంటది? లేకపోవటం వల్ల కాదు, దానికి రూపం లేదు. లోపల రూపం అనేదేమో స్కానింగ్ లో పడుతుంది. రూపం లేనిది స్కానింగ్ పడదు, స్కానింగ్ లో పడదు, కానీ ఉన్నాడు. అది ఆ హృదయం ఉంది, అది రూపం లేకుండా ఉంది. మన గుండెని పంప్ చేసే రక్తాన్ని పంప్ చేస్తుంది కదా మన గుండె, అది దానికి రూపం ఉంది కాబట్టి స్కానింగ్ లోకి పడదు. అక్కడ ఎలా ఉన్నాడు భగవంతుడు? సత్యముగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. అది మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా ఆ జ్ఞానం దగ్గరికి చేరుకుంటేనే కానీ మన బుద్ధి ఆగదు. అది గుర్తుపెట్టు. ఇది ఇది కాదని అది అంటాం, అది కాదని ఇది అంటాం. అయితే ఈ శరీరం కాబట్టి ఇంకో శరీరం, ఆ శరీరం కాబట్టి ఇంకో శరీరం. ఇలాగా మనం ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళే వరకు ఈ జన్మించడం మరణించడం జన్మించడం అనే ప్రవాహానికి ఆపండు. ఎవరు అడ్డుక చేయలేదు. నా ఒకవేళ ఆపు చేద్దామన్నా ఆడదు. బుద్ధికి మన బుద్ధి అని చూశారు ఆ నిజాన్ని హృదయంలో ఉన్న సత్యం తెలిసి వాళ్ళు తెలుసుకునే వరకు అది కుదిరిగా ఉండదు, నిలకడగా ఉండదు, మన ప్రయత్నం చేసిన నిలబడదు. మీరు మీకు మీరందరూ జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ మటుకి ఇంట్రెస్ట్ కావాలి, అనుకరణ. అయితే భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, అభివృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు విలాసమైన పదార్థాలు తినకూడదు. లగ్జరీ పలావులు, ఈ మాంసం పలావులు, వెంచిపల్లి పలావులు, అట్లా విలాస వస్తువులు అంటారు, అవి తినకూడదు. విలాసమైన బట్టలు కట్టకూడదు, విలాసమైన వస్తువులు తినకూడదు, విలాసమైన బట్టలు కట్టకూడదు. మనం సామాన్యమైన బట్టలు వేసుకొచ్చాం కానీ విలాసమైన బట్టలు కట్టితే మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోదు. ఇంకా తిండి మీద బట్టల మీద ఆగిపోదు. బాహ్య సమాధి లోపల సమాధి, సమాధి వారి పెద్దలు ఎవరైనా తెలిస్తే వారు సమాధి స్థితి పొందారంటే రామకృష్ణ పరమహంస గారు సమాధి స్థితికి వెళ్ళారని చెప్తారు. అంటే సమాధి స్థితికి వెళ్ళిన వాడికి కానీ హృదయంలో సత్యం తెలియదు. ఎవడైతే సమాధి స్థితిలోకి వెళ్ళాడో అంటే ఆ హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉండగలిగాడో ఆ వాడికి నిజం తెలుస్తుంది. కానీ మిగతా వాడికి ఎవరికి పాండిత్యం ఉన్నా తెలియదు, ధనం ఉన్నా తెలియదు. ఎవడైతే వాళ్ళ ఇంద్రియాలని, వాళ్ళ మనస్సుని, వాళ్ళ బుద్ధికి బుద్ధిని భగవంతుని పాదాలకు ఎవరైతే అర్పించారో వాళ్ళకి నిజం తెలుసు. వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు గోస్వాములు అంటారు. ఇంకా వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ మనస్సు, బుద్ధి కూడా భగవంతుని సొత్తి, స్వామి సొత్తి. అలాగే అర్పించుకుంటారు, వాళ్ళ మనస్సును కూడా అర్పించుకుంటారు. అంచేది భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా రూపాన్ని ధ్యానం చేసుకుని నా మానవుడు నా నామాన్ని స్మరించుకోండి. అయితే మీ శరీరాలు లాంటి కాదు నాకు, మీ శరీరాలు మీరు చేసే కర్మలు లాంటి కాదు నేను చేసే కర్మలు. నా శరీరం ప్రకృతికి సంబంధించింది కాదు, మీ శరీరం ప్రకృతికి సంబంధించింది. మీ బుద్ధి ప్రకృతి సంబంధించి, నేను చేసే కర్మ, నేను చేసే పనులు ప్రకృతి సంబంధించినవి కాదు, ప్రకృతి కాదు. అప్రాకృత కర్మ అప్రాకృత శరీరం. ఈ ప్రకృతిలో ఉన్నట్టు కనిపించిన వాడు శరీరాలు ప్రకృతికి సంబంధించినవి కాదు, ప్రకృతికి సంబంధించినవి కాదు ఆ శరీరం. అప్రాకృత శరీరం అప్రాకృత కర్మ. అంటే వాళ్ళు వాళ్ళు లోకం, లోక సంగ్రహం కోసం, లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పని కానీ వాళ్ళ కోసం చేసుకునే పని ఒకటి ఉండదు. రాముడు అవతారం, కృష్ణుడు అవతారం అట్లా. మనం మన కోసం తప్పించి ఇతరుల కోసం ఏమీ చెయ్యం. అవతార పురుషుడు ఇతరుల కోసం కానీ తను సొంతంగా చేసుకోవడానికి ఏమి ఉండదు. ఇంకా అన్నీ తానే ఉన్నాడు. అన్నీ తానైనా ఉన్నాడు కాబట్టి అంతా అయింది, అంతా తానై ఉన్నాడు. అంచేత ఏదైనా పని చేస్తే లోక కళ్యాణం కోసం. ఆ శరీరం కూడా ఎందుకంటే లోక కళ్యాణం కోసం. కర్మ లోక కళ్యాణం కోసం, శరీరం లోక కళ్యాణం కోసం. అంచేత మీరు భగవంతుని చేసే ఆ కర్మ, భగవంతుని చేసే లీల, ఆ భగవంతుడి యొక్క ఆ సౌందర్యం, ఇది అర్థం చేసుకున్న పునర్జన్మలోంచి విడుదల పొందుతారని భగవద్గీతలో గోడు. నా కర్మ, నా శరీరం, నా పుట్టుక, నేను ఎందుకు పుట్టాను, ఏ కర్మ చేస్తున్నాను, ఈ శరీరం నా శరీరం పుట్టుక గురించి, నా శరీరం ఏ కర్మ చేస్తుంది, ఆ కర్మ గురించి ఈ అర్థం చేసుకున్నా మీకు మోక్షం. అంటే మన శరీరాలు లాంటివి కాదు వారి శరీరాలు మన శరీరాలు లాంటివి కాదు. అయితే ఈ సంసారం అనేది పెద్ద ఫారెస్ట్ అడివి, ఉంది బురద. ఈ బురదలో నుంచి రావటం చిన్న విషయం కాదు. ఎక్కడ మామూలుగా అడిగిడు ఉంటేనే మనం బయటికి రాలాం. ఎందుకు అరుణాచలం కొండ మీదకి వెళ్ళి దారి తిరిగి వచ్చేప్పుడు దారి తప్పిపోతే కిందకి రా, ఎవరు అక్కడ చూపించకపోతే కిందకి రాలాం. ఇదంతా పెద్ద అడివి, సంసారం అనేది పెద్ద అడివి. అది బురదలు అంటుంది. అది ఏంటది బురద? ఇప్పుడు నీ బుద్ధి ఎక్కడుంది? నీ ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? బురదలో ఉన్నాయి. మన బుద్ధి ఎక్కడుంది? బురదలో ఉంది. మన ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? బురదలోంచి. ఈ బురదలోంచి మనం బయటికి రావాలంటే దైవ సహాయం లేకుండా, గురువు సహాయం లేకుండా రాలి. ఇదే పెద్ద బురద. ఇందులోంచి బయటికి రావాలంటే ఆ గురువు సహాయం, ఈశ్వరుడు సహాయం, నారాయణుడు యొక్క ఆ దయ రాకపోతే బురదలోంచి బయటికి రాలే. మోహం పెట్టేస్తుంది. లోకం మీద లోకంలో అనేక ఆకర్షణ ఉంటుంది. మన బుద్ధి ఏం చేస్తుందంటే ఏదో మోహంలో పడుతుంది. ఈ శాస్త్రంలో ఏం చెప్తారంటే మన శరీరాలు మారుతున్నాయి కానీ అంతఃకరణం పూర్వానికి వస్తుంది. మన మనస్సు, బుద్ధి, అహంకారం కలిపితే అంతఃకరణం అంటారు. ఈ మూడు కలిపితే అంతఃకరణం, ఇది లోపల ఉంటుంది. అది అందులో ఏముంటాయి జాగ్రత్తగా వినండి మీరు. అందులో వాసనలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి, జన్మాంతరానికి వచ్చే సంస్కారాలు ఉంటాయి. దానికి ఏ వాసన ఉందో ఆ వాసన బట్టి మనం నడవమంటుంది. మీకు అర్థం వస్తుంది? అది నడవమని చెప్తుంది. శాస్త్రాన్ని ఒప్పుకోవద్దని చెబుతుంది. భగవంతుడి మాట నమ్మకం, నా మాట నమ్మని చెబుతుంది. అలా ఎందుకు చెబుతుందంటే దానికి కొన్ని జన్మల నుంచి అది అలవాటు పడిపోయింది. అంచేత ఈ భగవంతుడు లేడు, మనకి అంత భగవంతుడు లేడని చెప్తే కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది. ఇది మనం ఇష్టం వచ్చినట్టు దంతని ఇష్టం. ఈ అంతఃకరణ ఏం చేస్తుంది? నేను చెప్పినట్టే చెయ్యి, నేను చెప్పినట్టు అందులో అలవాట్లు ఉంటాయి కదండి, వాసన ఉంటాయి. వాసన దీన్ని బయటికి దీన్ని నేను చెప్పినట్టు చేయని బయటికి దించేస్తే అప్పుడు అంతఃకరణాన్ని మనం ఆరోపించి గీతలు అక్కడ ఏం చెప్పారంటే ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టు. భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటను బట్టి నువ్వు నడుచుకో, కానీ నీ అహంకార మనసు చెప్పినట్టు నడుచుకోవద్దు. ఇది ముందు సాధన. మీరు సాధన చేసి బాగుపడాలంటే ఇవి అర్థం చేసుకోవాలి. మనకి ఏముంది, ఎంత డబ్బున్నా శ్రీకృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తులు ఉండవాడు పోరు. ఈ ప్రాపంచిక గౌరవాలు, ఈ ప్రాపంచిక గొప్పలు ఇవన్నీ పందితంటతో సమాధానం. ఈ ఊరేగింపులు, ఈ గొప్పలు, కీర్తి, మన లోకంలో అందరి చేత గౌరవింపబడాలి, లోకంలో పేరు తెచ్చుకోవాలి, ఈ గొడవలని ఎంతకంటే పందితంట మెరుగన్నాడు కృష్ణుడు. ఈ రకమైన మనుషులకి అంతర్ముఖం రాదు. ఈ రకమైన మనుషులకి యుగం లేదు, పరమ లేదు, లోపల సమాధి లేదు, బయట సమాధి లేదు అన్నాడు కృష్ణుడు. లోపల సమాధి లేదు, బయట సమాధి లేదు, యుగం లేదు, పర్వాలేదు. ఎందుకు లోపల సమాధి బయట సమాధి అంటే, బయట సమాధి అంటే లోకం ఎప్పుడు నూటికి రూపాయలు మంచిగా ఉండదు, నూటికి రూపాయలు చెడ్డగా ఉండదు. మనకి ఇష్టమైన సంఘటనలు జరిగితే ఇష్టమైన సంఘటనలు కూడా జరుగుతాయి, ఇష్టమైన సంఘటనలు కూడా జరుగుతాయంటే లోకం. లోకం అంటే రకరకాలుగా ఉంటుంది. కుక్కతోక అంటుంది లోకం. అంటే నువ్వు ఏం చేయాలి, లోకంలో జరిగే సంఘటనలు నీకు ఇష్టం లేకనే జరిగినా నువ్వు అలా చూస్తున్నప్పటికీ నీ లోపల నుంచి ప్రతిస్పందన రాకూడదు, రియాక్షన్ రాకూడదు. అలా జరగవలసింది జరిగింది. లోపల నుంచి ఉద్రేకం రాకూడదు. మీకు ఇష్టమైన సంఘటన జరిగిందనుకుని లోపల నుంచి ఉద్రేకం రాకూడదు, రియాక్షన్ రాకూడదు. అంటే యాక్షన్ ఉండాలకంటే రియాక్షన్ ఉండాలి. లోపల నుంచి ప్రతిస్పందన రాకూడదు, అది బయట సమాధానం. అదేమిటది, ఇప్పుడు మనుషులు చూడండి రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వేషాలు. మీకు అర్థమవుతుంది ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు కనిపించిన రకరకాలుగా ఉంటారు కదా. మనుషులు చూసి కానీ, వస్తువులు చూసి కానీ, లోకంలో జరిగిన సంఘటనలు చూసి కానీ నీకు ఉద్రేకం రాకూడదు, అది బయట సమాధి. లోపల సమాధి అంటే ఎవరికైతే దేహంతో మనస్తోటి ఎవరికైతే తాదాత్యం లేదో, దేహంతో మనస్సుతోటి ఎవరైతే విడిపోయాడో, అంటే జీవాహంకారం దేహాభిమానం, మనస్సు మీద అభిమానం, ఈ రెండు అభిమానాలు విడిచిపెట్టిన వాడికి లోపల సమాధానం. ఏమొస్తున్నాడికి బయట సుఖం, లోపల సుఖం. అయితే మనస్సు నీకు ఎప్పుడు అంతర్ముఖమవుతుంది, లోకం యొక్క కీర్తి కోసం, లోకం లేదు గొప్పలు సంపాదించామని అలా ఉంటే కాదు. లోకం యొక్క కీర్తి కోసం కాదు. నువ్వు ఏదైనా పని చేస్తే భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి, కానీ నీ మనస్సును సంతృప్తిపరచుకోవడానికి చేసుకో. ఈ ప్రకృతి గుణాన్ని సంతృప్తిపరచడానికి ఆ పని చేయకూడదు, భగవంతుడి ప్రీత్యర్థం పనిచేయాలి. భగవంతుడి ప్రీత్యర్థం పనిచేస్తే ఆయన తాడికి దయ వస్తుంది, నీకు నీకు మొక్కం. అప్పటివరకు ఈ ప్రయాణం ఆగదు. ఏ ప్రయాణం, చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, ఈ ప్రయాణం ఆగదు. అయితే స్వామివారు, గోవింద స్వామివారు నారాయణుడు, నారాయణుడు గోవింద ఏం చెప్పినా చమత్కారంగా ఉంటుంది. భారతం అర్థం వాళ్ళంటే దిక్కు ఉండాలి, భాగవతం అర్థం వాళ్ళంటే భక్తి ఉండాలంట. నీకు అర్థమవుతుంది, భారతం అర్థం అవ్వాలంటే నీకు యుక్తి ఉండాలి, భాగవతం అర్థం అవ్వాలంటే యుక్తి కలిగి భక్తి ఉండాలి. దీనికి భక్తి ఉండాలి, దానికి యుక్తి ఉండాలి. గోవిందుడు ఆడి పొద్దునేళ్ళు చిన్నప్పుడు రేపడు, అదే బృందావనం వెళ్ళక ముందు మొదట్లో వచ్చాడు, తన రేపడు వచ్చాడు కదా, అక్కడ కొంతకాలం ఉన్నాడు కదా. పొద్దునేళ్ళి ఒకరింటికి వెళ్ళి ఆవుతో ఇప్పేసేవాడు, అది పాలు తాగేసి అందరి ఇంటికి వెళ్ళేది ఒక పని చేసేవాడు, ఒకటి ఇంటికి వెళ్ళి అనపోస్తే లేచేవాడు. పొద్దున తెల్లవారకం నాలుగున్నర ఐదు టైంకి ఇంకోటి ఇంటికి వెళ్ళి ఆవుదోళ్ళని ఎత్తిపించేవాడు. అంటే ఆవుదోళ్ళని ఎందుకు ఇచ్చేవాడంటే, ఎవళ్ళైతే పది మంది ఆవుదోడకి కొంచెం చేపలు వచ్చేటప్పటికి ఆ చేపలు రానిచ్చి మిగతా పాలని ఆవిడే పుచ్చుకుని ఆ దూడకి విడిచిపెట్టి ఆవిడ కొంపలో చూసుకుని ఏదో దూడని విడిచిపెట్టేసి. కొంతమంది ఉన్నదంటే ఆళ్ళే తినేస్తారు కానీ ఎన్న పోసి పెట్టరు. ఎంత మధ్యకు ఉన్నా పక్కోడికి పోయారు, పాలు కూడా పోయారు, ఆవిడ పొట్టకే సరిపోయింది. ఆళ్ళు ఇంటికి వెళ్ళి ఎన్న పోసి తినేవాడు. ఒకసారి ఎన్న పోసుకో, ఒకసారి ఎన్న పోసి ఒకళ్ళు ఇంటికి వెళ్ళి ఎన్న పోసుకోకుండా చేయి పెట్టాడు. ఆవిడకి మెరుకు వచ్చింది. ఏ అబ్బాయి ఎవరు రా, నువ్వు మా ఇంటికి వచ్చావంటే, మా ఇంటికి వచ్చావంటే నువ్వు మా ఇంటికి పొద్దున్న వచ్చి ఎనపోసి దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనాలను నేర్చుకున్నావు నువ్వు, ఎనపోసి దొంగతనం చేయడానికి వచ్చావు నువ్వు, ఏంటి కొండలో చేయొచ్చు ఎదుగుతావేంటన్నాడు. నువ్వు ఎవరు తాలూకు అన్నాడు. నేను బలరాముడు గారి తమ్ముడు అన్నాడు. ఏమన్నాడు, బలరాముడు గారి తమ్ముడు అన్నాడు. మరి మా ఇంటికింత ఎరువు రాకుండా చీకట్ని మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇది మా ఇల్లు తెలియకి వచ్చేసాను, మా ఇల్లు మీ ఇల్లు అయితే నేను రాకపోతే మా ఇల్లు అని తెలుసుకుని లోపల వచ్చేసాను. అంటే కృష్ణుడి లీలలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఇది మీ ఇల్లు అనుకోలేదు, మా ఇల్లు అనే లోపలికి వచ్చేసాం. వచ్చామనుకో ఆ ఎన్న పోసుకుంటే చెయ్యట్టు ఎదుగుతానేంటన్నాడు. మా ఆవుదోడ పారిపోయింది, ఆవుదోడ కోసం వెతుకుతున్నా అన్నాడు. మా ఆవుదోడ పారిపోయింది, మా మీ ఎన్నపో ఇక్కడ ఏమో తెల్లగా ఉంది, మా ఆవుదోడ కూడా తెల్లగా ఉంటుంది, ఎన్న పూసి కూడా తెల్లగా ఉంటుంది, ఈ తెలుపు చూసుకున్న కాదు మా ఆవుదోడ వచ్చి కొండలో దూరింది అని వెతుకుతున్నా అన్నాడు. మొత్తం ఏం చెప్పారంట, అసలు ఎవరికి ఏమి పెట్టినోళ్ళు ఇంటికి ఎన్న పోస్తుంది మీకు అంటే పెట్టడం అలవాటు. ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత పోగొట్టడానికి ఆ కొంపల్లో ఉండేవాడు. ఒకడు వాడు దొంగ అంటున్నాడు, ఇంకోడు ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి దగ్గర మీ ఇంటికి మీకు మీ ఇంటికి నేను ఎందుకు వస్తున్నానంటే మీకు ఆనందం కలగ చేయడానికి వస్తున్నానని మీకు తెలియటాలి. వాడే ఎన్న పోసి ఎన్న పోసి ఒకడి ఇంటికి వెళ్తే దొంగ అంటున్నాడు, ఇంకోటి వచ్చేమో మా అమ్మతో రోజు నేరాలు చెప్తున్నాడు, మా ఆవుదోని విడిచిపెట్టేశాడని నేరాలు చెప్తున్నాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే మీరు ఎనపోస్తుంటానికి కాదు, మీరు ఆనందం కలిగి ఉంటారు, అది మీరు గ్రహించలేదు. ఆ స్వామి వారు ఏం చెప్తారంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కాగితంలో రాసుకోండి. ఈ లోకం అంటే భగవంతుడు, భగవంతుడు ఇప్పుడు తాళ్ళు పాము ఎలా కనిపిస్తుందో మనకి పరాగ్గా చూస్తే తాళ్ళు పాము ఎలా కనిపిస్తుందో భగవంతుడని సృష్టి అంతా కనిపిస్తుంది. భగవంతుడని ఈ సృష్టి అంతా భగవంతుడని కనిపిస్తాడు. అయితే జ్ఞానికి లోకం లేదు, అజ్ఞానికి దేవుడు లేదు. జ్ఞానికి లోకం లేదు, తెలుసుకున్న వాడికి లోకం లేదు, తెలియని వాడికి లోకం ఉంది దేవుడు లేదు. తెలుసున్న వాడికి దేవుడు ఉన్నాడు కానీ అసలు లోకం లేదు. ఎవరికి స్వరూపం తెలిసిన వాడికి, స్వరూపం తెలియని వాడికి లోకం ఉంది కానీ దేవుడు లేదు. తాడు కల్పించేవాడికి పాము లేదు, పాము కల్పించిన వాడికి తాడు లేదు. ఇంతకీ మీరు గ్రహించవలసిన లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఏదో ఆకర్షణకి మన మనసు బయట, ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనసును బయటకు లాక్కడం, ఏదో ఆకర్షణలోకి లాక్కడుతుంది. అది ఏదో కాంక్ష, కీర్తి కాంక్ష, మరో కాంక్ష, మరో కాంక్ష. స్వామివారు ఏం చెప్పారంటే, వస్తువుల పట్ల కాను కానీ మనుషుల పట్ల కాను, కాబట్టి సంఘటనల పట్ల కాను ఎక్కువ ఆసక్తి మమత, ఆసక్తి పెట్టుకోవద్దు మమత పెట్టుకోవద్దు. ఏదో మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. దీని ఫలితం ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుండకూడదు. ఇంకా అర్థమవుతుంది, ఆ చేసి పని కూడా ఆసక్తి రాకుండా చేయాలి. వాడికి మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది, రక్తపు రెండు ఉండకూడదు. మమత ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. మన చేతిలో పని చేసుకుంటూ వెళ్తాం, కానీ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఫలితం ఎప్పుడు వస్తున్నారో ఎదురు చూడకూడదు. వస్తుంది రాదు, వస్తుంది అది మనకు సంబంధం లేని విషయం. మనకి ఇప్పుడు మనం ఏదో ఒక మంచి పని చేస్తాం, డబ్బు ఖర్చు పెట్టి ఏమో దాని పరిణామం ఎలా ఉంటుందో చెప్పండి. అని మనకు అనుకూలంగా ఉండొచ్చింది, ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఒక అందరం ఎక్కడికైనా ఒక నెగ్గుతున్నారు, ఒక ఓడిపోతున్నారు. వీడి ఖర్చు పెడతాడు, వాడి ఖర్చు పెడతాడు, కానీ పరిణామం మనం చెప్పలేము. సామెతోటి ఉంది, దావాన్ని ఎగ్గిన వాడు ఇంటికాడు ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోట్లు అని ఏడిపేస్తాడు. సామెత ఏంటంటే దావాన్ని ఎగ్గిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు, అంటే నెగ్గిన వాడికి కూడా చాలా డబ్బు అయిపోతుంది, ఓడిపోయినాడు ఏడుపు కట్టుకుని కోట్లు ఏడ్చేస్తాడు. నెగ్గిన వాడు ఇంటికాడ ఏడుస్తాడు, ఓడిపోయినా అక్కడ ఏడుస్తాడు, కోర్టు ఏడుస్తాడు. సుప్రీంకోర్టులో కొంతమంది ప్లేయర్లో ఒక గంట మాట్లాడేందుకు 100,000 రూపాయలు పిచ్చుకుంటారు. ఒక గంటకి 100,000, 3 గంటలు మాట్లాడాను కూడా 3 లక్షలు ఇచ్చేవాడుస్తున్నారు. రోజులు లెక్క కాదు, గంటలు లెక్క. ఇంతకీ భగవంతుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క వాటిలో ఈ సంస్కారాలు వాసనలు మన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు దాక్కుపోతాయి. లోకంలో రకరకాల ఆకర్షణలు ఉంటాయి, రకరకాల ఆకర్షణ. ఏదో ఆకర్షణలో వీడియో పడిపోతాడు. స్వామివారు, గోవింద స్వామి వారు, వాసుదేవ స్వామి వారు, కేశవ, అచ్యుత, అనంత, గోవింద, కేశవ, వాసుదేవ స్వామివారు ఏమంటున్నారంటే, నీ హృదయంలో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను. ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాను, ఉన్నానని చెప్తున్నాడు. ఎలా ఉన్నానో చెప్తున్నాడు. ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాను, సత్యముగా ఉన్నాను. ఈ దేహం లాంటిది, మనస్సు లాంటిది కాదు, సత్యముగా ఉన్నాను. సత్యముగా ఉన్నాను, స్వచ్ఛముగా ఉన్నాను. సత్యముగా ఉన్నాను, స్వచ్ఛముగా ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? అంతర్యామిగా ఉన్నాను. అంతర్యామి ఎలా ఉన్నాడు? సత్యముగా ఉన్నాడు, స్వచ్ఛముగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. ఆ హృదయంలో ఆనందం నీకు దొరకలేదనుకో, ప్రతి జన్మలో కూడా ఏదో ఆకర్షణ నువ్వు పడిపోవడం తప్పదని చెప్పాడు. ఇప్పుడు కొండకి 10 చిల్లులు అక్కడ, ఒక చిల్లు కాదు లోపల లోపల నీరంతా లాగేటాడు. అలాగే ఏదో ఒక బలజనిత నీకు ఉంటే ఆ బలజనిత నీ మనస్సును లాక్కెళ్ళిపోతుంది. ఎంతకాలం లాక్కెళ్తుంది? అది లాక్కిపోతాడు. నీ హృదయంలో ఎలా ఉన్నానో ఆనందముగా ఉన్నాడు. ఈ ఆనందదలకు వచ్చాక నీ మనసు అక్కడ లైన్ అయిపోతుంది. ఇంకా ఏ ఆకర్షణని బయటికి ఒక తీసుకెళ్దామన్నా, ఏదో ఒక ఆకర్షణ, ఈ ఆనందం బయటికి వెళ్ళినావు. అంటే పచ్చగడ్డి పచ్చగడ్డి తినే దూడకి మీరు ఒట్టిగడ్డి వేస్తే పక్కన తినదు. అలాగే మనసు ఆనందంలో కూరికిపోయాక ఎన్ని ఆకర్షణలు బయటకు వెళ్ళదు. ఆనందం ఎవరికి దొరుకుతుంది? ఎవడైతే భగవంతుని చదువు అనుకుంటున్నాడు, ఎవడైతే భగవంతుని ధనం అనుకుంటున్నాడు, ఎవడైతే భగవంతుని ప్రాణం అనుకుంటున్నాడు, ఎవడైతే భగవంతుని శరీరం అనుకుంటున్నాడు, ఎవడైతే భగవంతుని నా సర్వస్వం అనుకుంటున్నాడు, నాదంటే లేదు అంతా భగవంతుడిదని ఎవడనుకుంటున్నాడు, వాడికి ఆనందం దొరుకుతుంది. ఏదో దొరకదు. ధనం దేవుడు, చదువు దేవుడు, ప్రాణం దేవుడు, గౌరవం దేవుడు, ఆస్తి దేవుడు, అన్ని సర్వస్వం దేవుడే. సర్వస్వం గోవిందుడే, సర్వస్వం గోవిందుడి వాడు నీ లోపలే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆనందముగా ఉన్నాడు. నేను ఎవడను? నేను ఎవడను? ఒక వస్తువు ప్రపంచంతో వ్యాపించింది, మొత్తం సృష్టి అంతా వ్యాపించింది. ఈ లోకంలో కాదు, పరలోకంలో కాదు, అన్ని లోకాల్లోనే ఒక వస్తువు వ్యాపించింది. దాన్నే మనం పరబ్రహ్మము అంట. దానిలోనే పరబ్రహ్మం అంట. ఆ బ్రాహ్మీ స్థితి మేము పొందే వరకు మీరు మాకు సన్మానాలు చేయకూడదు. మాకు శాలువాలు కప్పుతున్నారు ఎందుకు? మాకు ఆ బ్రాహ్మీ స్థితి పొందాలి మాకు. అప్పుడు మీరు ఏదైనా శాలువా కప్పినా దానికి అర్హులు ఉంది. బ్రహ్మను ఎలా ఉంది? అంతటా వ్యాపించు, అంతటా వ్యాపించు, అంతటా వ్యాపించి అంతటా వ్యాపించి ఉనుకోలేదు మన వర్గం లోపల. అంతటా వ్యాపించింది మన వర్గంలో కూడా ఉన్నాడు వాడు. అంతటా వ్యాపించిన వాడే ఇక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ? మన వర్గంలో కూడా ఉన్నాడు. అంతటా వ్యాపించిన బ్రహ్మమే మన వర్గంలో ఉన్నవాడు ఏమంటారు? అంతర్యామి అంటారు. ఏమంటారు? అంతర్యామి. అంతరే వ్యాపించిన వస్తువు బ్రహ్మమే. ఆ బ్రహ్మం ఎక్కడుంది? మన హృదయంలో కూడా ఉంది. దాన్ని ఏమంటారు? అంతర్యామి. ఆ అంతర్యామి లోపల ఉన్నాడు కాబట్టి అది నేను 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 అంటున్నాడు. ఏమంటే అది వేడనుకోండి, లోపలికి నేనని వాడు లేదు. నేను నేను లోపల నీకు ఎవడో లేడనుకో, ఇంకా నేననే ఆ నేననే నేను నేను లోపల ఎవడంటున్నాడంటే అంతర్యామి అంటున్నాడు. నేను 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 ఆ నేను లేని వెళ్ళే వరకు మనకు మోక్షం లేదు. అదే గోవిందుడు. నేను 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 ఆ నేను గోవిందుడు చెప్పే నేను దేహానికి పరిమితుడు కాదు, మనస్సుకి పరిమితులు కాదు, జీవుడికి పరిమితులు కాదు, పరిసరాలకు పరిమితులు కాదు, ఈ కులాలకి మతాలకి జాతులకి పరిమితులు కాదు. మీకు అర్థమవుతుంది? వాడే నేను నేను అంటే అంటే ఆయన తెలుసుకోబడి నేను. మీకు ఇంక గతి లేదు, ఇంకో గతి లేదు. నేను అంటున్నాడు పాపం వాడు అని మనం పట్టి లోపల స్ఫురణ వస్తుంది కదా. ఏమని వస్తుంది? నేను 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 లోపల ఏదో స్ఫురణ వస్తుంది కదా. ఆ స్ఫురణ వచ్చాక ఆ స్ఫురణ వచ్చాకే ఆ స్ఫురణలోంచి దేహగతమైన దేని వస్తాయి. అసలు అది అక్కడి నుంచి వస్తుంది ఈ దేహగతమైన నీడ. దాని నీడ దేని నీడ? ఆ గోవిందుడి యొక్క నీడది. కానీ దాని ప్రతిబింబం బిమ్మం ఉంటే ప్రతిబింబం ఉంటుంది, కానీ బిమ్మం లేకపోతే ప్రతిబింబం ఉండదు. ఆ ప్రతిబింబం ఏం చేస్తాను, నీడ ఏం చేస్తాను, మన దేహానికి మనస్సుకి పరిమితం. మీరు డబ్బు సంపాదించుకుంటున్నాం, ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం? బాగా కాలేజీలు చదువుకుని డిగ్రీ ఇప్పించుకుంటున్నాం, ఎవరి కోసం చదువుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాం? నాకు గౌరవం కావాలి, గౌరవం కావాలని ఎలక్షన్లో నిలబడుతున్నాం, అధికారాలు సంపాదించుకుంటున్నాం. ఎవరి కోసం అధికారాలు, ఎవరి కోసం ఎలక్షన్? యాన్ని ఆ గోవిందుడి తాలూకు నీడ నీడ తాలూకు నేను మీకు అర్థమవుతుందా? ఆ నీడ ఎప్పుడు పోతుంది? అర్థం తగిలిపోతే, అర్థం తగిలిపోతే నీడ పోతుంది. ఇక్కడ మనకు సైతాన్ మన మనస్సు, ఆ మనసు ఆ గోవిందుడే మనస్సులో ప్రతిబింబించి నీడగా వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది? మనస్సు పగిలిపోయిందనుకోండి నేను లేదు. అర్థం పగిలిపోతే ప్రతిబింబం లేదు. ఇది మనస్సు పగిలిపోతే మీకు అర్థమవుతుంది? దొంగనే లేదు. ఆ దొంగలకు అస్తిత్వం లేదు. అప్పుడు ఇప్పుడు మనం డబ్బు సంపాదించి ఎవరి కోసం సంపాదిస్తున్నాం అనుకున్నా ఈ మాయని నిజాన్ని అన శరీరం ఎంత మిజ్జో మనస్సు ఎంత మిజ్జో ఇప్పుడు నేను చెప్పి నేను కూడా ఆ నీడ నేను షాడో ఆయి ఫాల్స్ ఆయి బాడీ బాగుంది అది మనం ఏ పని చేసినా దానికోసం చేసి దాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏ గోవిందుల్లోంచి వస్తున్నాడు వాడిని వదిలేసి అంటే అసలు వదిలేశామని నేను అసలు వదిలేశాం ఎవరిని పట్టుకున్నాం నేను నీళ్ళు పట్టుకుంటాం లోకం కూడా సృష్టి యొక్క భగవంతుడి యొక్క షాడో అంతే ఆ గోవిందుడు నేను ఉన్నాడు చూసాడు లోపలాడు అంతర్యాముగా ఉన్నాడు కదా అది అంతటా ఉన్నాడు అది ఎలా ఉన్నాడు అంతగా ఉన్నాడు వాడికి చావు పుట్టుకలతో సంబంధం లేదు వాడికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు నీకు అర్థం వాడు చావు పుట్టుకలతో సంబంధం లేదు వాడు అంతగా ఉన్నాడు మన హృదయంలో కూడా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు ఉన్నాడు ఎలా ఉన్నాడు ఉన్నాడు ఎలా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు ఆనందముగా ఉన్నాడు జ్ఞానముగా ఉన్నాడు స్వచ్ఛముగా ఉన్నాడు స్వచ్ఛముగా ఉన్నాడు పైగా వాడు ఏమంటున్నాడు నేను నేను వీళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడో అంటారు అక్కడ ఉన్నాడు వాళ్ళకి తెలియదు ఆ దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేను ఆ నేను ఆ నేను అంటాడు ఆ నేనేంటో తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడు ఆ నేనేంటో తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడు ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి భగవంతుడు లేడని ఎవరంటే మనం లేవని చెప్పడు ఆత్మ లేదంటే మనం లేదని చెప్పటం ఆత్మ లేదంటే ఎవడని ఆత్మ లేదంటే అనుకోండి అంటే మనం లేదని చెప్పటం ఆత్మ ఎవరు మనమే అంటే మన గురించి మనం తెలియకపోవటం వల్ల లేదనుకుంటున్నాం ఆత్మ లేదు లేదని ఎందుకంటున్నామంటే తెలిసింది కాదు ఆ ఆత్మ గురించి మనకు తెలియదు తెలియకపోవటం లేదనుకుంటున్నాం నీకు తెలుసున్నా తెలియకపోయినా ఉన్నది ఎలా పోతున్నాడు గురువు ఉన్నదేదో ఉంది ఉన్నదేదో సత్పదార్థం ఉంది నీకు తెలియతే నీకు తెలియనంత మాత్రం ఉన్నది ఎక్కడికి పోతుంది అలాగే నీకు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది ఉన్నది పాదు లేనిది రాదు ఉన్నది పాదు లేనిది రాదు ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు లేనిదే మాయ లేనిదే మాయ నువ్వు ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఆ లేని దాంట్లోంచి విడుదల పొందితే లేని దగ్గర కాని దాంట్లోంచి విడుదల పొందితే గోవింద టీచింగ్ చూడండి నువ్వు నీలోంచి నువ్వు ఏర్పడలేవు నువ్వు కాని దాంట్లోంచి ఏర్పడగలవు నువ్వు ఆత్మవు నీలోంచి నువ్వు ఎలా ఏర్పడతావు నువ్వు కాని దాంట్లోంచి నువ్వు కానిదంటే అనాత్మ అనాత్మలోంచి దేహము మనస్సు బుద్ధి ఇంద్రియముడు ఇలా నువ్వు కాని ఇవన్నీ నువ్వు కాని ఇవన్నీ నువ్వు కాని ఇవన్నీ వీటితో ఏర్పడితే అప్పుడు లోపల గోవిందుడు నీకు స్వరూపంగా వైకుంఠ భాష ఒరే వైకుంఠుడా 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 నారాయణుడా గోవిందుడా వాడి వైకుంఠం లేడు ఇక్కడ ఉన్నాడు నేను 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 అంటున్నాడు ఆ వైకుంఠంలో ఉన్నవాడు ఆ వైకుంఠుడు నీ మనస్సు ఎదురుదమా వాడే అంతరిదం నీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నవాడు మనస్సు ఎంత నిజం అంతే నిజం కాదు మనసు లేకపోయినా ఉంటాడు దేహం లేకపోయినా ఉంటాడు ఇంద్రియాలు లేకపోయినా ఉంటాడు విషయాలు లేకపోయినా ఉంటాడు లోకం లేకపోయినా ఉంటాడు మీకు అర్థమవుతుంది దేవతలు లేకపోయినా ఉంటాడు ఏ ప్రకృతి లేకపోయినా ఉంటాడు ఉన్నాడు ఆడు ఉన్నాడు ఆడు ఉన్నాడు వాడికి అసలు ఉన్న ఆడు ఉన్నాడని కాదు ఆడు ఒక్కడే ఉన్నాడు వాడి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం లోపల గోవిందుడు ఉన్నాం మనం ఉన్నాం అనుకుంటున్నాం మరిద్దాం ఆయన తెలుసుకున్నాడు తెలుస్తుంది ఆడే ఉన్నాడు మనం నేను నేను అది కదా నేను లేదు నీకు ఆ స్ఫురణ లోపల ఉందా నువ్వు దేవుడు ఉన్నాడా లేదని కాదు ఇక్కడ సమస్య దేవుడు ఉన్నవాడికి శాంతి కావాలి దేవుడు లేడు వాడికి శాంతి కావాలి దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఎక్కువ శాంతి కాదు మనకంటే ఎక్కువ ఆడికే కావాలి భోగం కూడా మనకంటే ఎక్కువ కావాలి ఆడికే కావాలి ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఆడికి అన్ని భోగాలు కావాలి, ఆడికి అన్నీ కావాలి, ఇంక లేడే లేడంటాడు. అయితే దేవుడు ఉన్నాడా లేడు, వాడు ఈ నేరుని తెలుసుకోకుండా, ఈ నేను దేవుడిని తెలుసుకున్నది నిజం కాదు, మనసు అంత తెలుసుకున్న దేవుడు కూడా అంతలేదు, అది కళ్ళకు కనిపించే దేవుడు కూడా అంతలేదు. అంచేది మీరు నేను 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 అది ఎవరంటున్నారు, అంతర్యామ అంటున్నారు అస్ఫురం. ఇప్పుడు మనం ఈ మాయనేళ్ళలోంచి గాఢ నిద్రలో ఈ మాయనేళ్ళ నుంచి విడిచి విడిపోతాం, మన కాని శరీరంలోంచి, కాని మనస్సులోంచి, కాని బుద్ధిలోంచి, కాని వాసనలోంచి, కాని విషయాలన్నింటిలోంచి గాఢ నిద్రలో విడిపోతాం. మీకు అది మీకు ఉంది అక్కడ, అక్కడ కొన్ని ఏముందని గాఢ నిద్రలో నేను నేను అక్కడ ఉండదు. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది, నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది అని చెబుతున్నావు. ఆ నిద్రని ఎవరు చూస్తున్నాడు, ఈ గోవిందుడే చూస్తున్నాడు. అక్కడ కూడా నేను 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 అంటున్నాడు వాడే గోవిందుడు, వాడే నారాయణుడు, వాడే అచ్యుతుడు, వాడే కేశవుడు, వాడే వాసుదేవుడు. ఇది ఎవరికైతే సొంత కోరికలు ఉంటున్నాయో, అంటే శరణాగతి పొందిన వాడికి సొంత కోరికలు ఉండవు. భగవంతుడు ఏది ఇష్టం సంతృప్తికం, భగవంతుడు ఏది ఇష్టం దాంతో సంతృప్తి పడతాడు. వీడు తీసుకెళ్ళి ఎక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికి ఏమనిపించదు. లేకపోతే పెంట మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికి ఏమనిపించదు. ఇంకా అదే అబద్ధం తెలుసు, ఇది అబద్ధం అని మీకు అర్థమవుతుందే. భగవంతుడి భక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికేమో అనిపించదు. మనకైతే ఉద్రేకం వచ్చేస్తుంది, మనకైతే ఉద్రేకం వచ్చేస్తుంది. మనం పెద్దవాళ్ళు అయిపోయాం, పెద్దవాళ్ళు ఏంటి, అహంకారం పెద్దదేం అనమాట, పెద్దవాళ్ళు అయిపోయాం అనుకుంటారు. భక్తుడికి పెంట మీద కూర్చోబెట్టాడు అనుకోండి, ఈశ్వర సంకల్పం. సింహాసనం మీద కూర్చో ఈశ్వర సంకల్పం. మీకు అర్థం వచ్చింది, ఆయన ఆయన ఏ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడానికే పనికి వస్తాం మనం. ఆయన నడిచేవాడు కాదు, నడిపించేవాడు కూడా ఆయన, నడిచేవాడు మాత్రమే కాదు నడిపించేవాడు కూడా, నడిపించేవాడు కూడా. అంటే భక్తుడికి ఒకసారి ఎంత భక్తి ఉంటే భగవంతుడు అన్ని కష్టాలు పెడతా ఉంటాడు, పంపిస్తాడు. ఒకసారి భక్తుడు కూడా భక్తుడి చరిత్రలో కూడా అనేక కష్టాలు పడినట్టుంటాడు. ఏం చేయాలి, వాడికి ఇష్టం లేక ఎంత ఎక్కువగా పుటం పెడితే బంగారం అంత శుద్ధంగా ఉంది. ఆడి బుద్ధిని శుద్ధి చేయడానికి వాడిని కష్టాల్లో పెట్టి కాల్చి ఆడి బుద్ధిని బంగారం కింద చేసి తన స్వరూపం ఇవ్వటానికి చేసే పని కానీ కోపం మీద చేసే పని కాదు. ఆ కష్టాలు ఎందుకు పంపిస్తాంటే నువ్వు శుద్ధి చేయటం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, మనస్సు చెప్పినట్టు మనం ఉంటే పాడైపోతుంది, మనం చెప్పినట్టు మనస్సు ఉంటే మోక్షం, మనం చెప్పినట్టు మన మనస్సు ఉంటే మోక్షం వచ్చేస్తున్నాం. ఇంకోటి రమణ మహర్షి గారికి మనస్సు ఉంది, మనకి మనస్సు ఉంది. మనది అహంకార మనస్సు, అది శుద్ధ మనస్సు. మన ఏం మనస్సు, అహంకార మనస్సు, అది శుద్ధ మనస్సు, అది శుద్ధ మనస్సు. అక్కడ రమణ మహర్షి గారికి భగవంతుడు చెప్పిన మాటలు అర్థమేనికి మనకు అర్థం అవ్వదు. ఏం చేస్తా మన మనస్సు, మన మనస్సు మన మనస్సు అహంకార మనస్సు, అహంకార మనస్సుకు శాస్త్రం అర్థం అవ్వదు. అయినప్పటికీ దాన్ని పూజించి, నన్ను జపించి, నన్ను స్మరించి, నేను చెప్పిన పని చేస్తూ, నేను వద్దని పని తర్కం లేకుండా మానేస్తూ ఇలా కనుకుంటే ఎప్పుడో నన్ను అర్థం చేసుకునే బుద్ధిని మీకు ఇస్తాను, అప్పుడు మీరు బాగుంటుంది. అయితే నువ్వు జపం చేస్తూ ఉంటావు, ఏదో రూపాన్ని పెట్టుకును, నామాన్ని పెట్టుకును. అంటే జపం ఆ నామం మీ నోట్లో కాపురం ఉండాలి. ఆ నోట్లో మీకు ఏదేమోటైతే ఇష్టం, ఏ ఇష్టం ఇచ్చాలి ఏమండి, అది నోట్లో కాపురం ఉండాలి. ఆ నామం చేసే విసుగొస్తామనుకోండి, మీ మనసు మళ్ళీ రూపం మీదకి అనిపించాలి. రూపాన్ని జారీ చేస్తుంటే విసుగొస్తాం ఇక్కడ, మరి నామం ఎలా అంతే అలా విడిచిపెట్ట రూపం. ఆ రూపం భగవంతుడు ఎవడైతే భగవంతుడు రూపనామాలను ఎవడైతే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నాడో వాడి మనస్సు వాడు చెప్పినట్టు వింటుంది, వాడు బాగుపడతాడు, అది మోక్ష మార్గంలో ప్రయాణం చేసి ఆ మోక్షం పొందుతాడు. ఇది ఈరోజున సబ్జెక్ట్, ఈరోజు ప్రతిపాదన. జపం, నువ్వు జపం చేయగా చేయగా నీ మనస్సు నిర్మలం అవుతుంది, నీ చిత్తం శుద్ధి అవుతుంది, నీ బుద్ధి శుద్ధి అవుతుంది, నీ బుద్ధి శుద్ధి అవుతుంది. ఎవడ మనస్సు అయితే బంగారము, ఇంట్లో బంగారం వల్ల దేవుడు మనకు దేవుడు, మనస్సు బంగారం అయితే దేవుడు తెలుసు. మన ఇంట్లో బంగారం వల్ల దేవుడు తెలియడు, మన మనస్సు బంగారం అయితే, మన బుద్ధి బంగారం అయితే ఆయన తెలియబడతాడు. అది నువ్వు జపం చేస్తుంటే నీ మనస్సు బాగుపడదు, కోరికో తలం, కోపంలో తలం, కోరిక ఒక తరం, కోపం ఒక తరం, అసూయ కూడా ఒక తరం. 1963లో తండ్రిని చంపేశారు. 1963 2008 1963లో కెనడీని చంపేశారు. మన గాంధీ గారిని చంపినట్టు లింకన్ చంపేశారు. ఆ చంపేసి వాళ్ళని అడిగారు, ఏమో ఎందుకు చంపేశావు? అమెరికా ప్రెసిడెంట్ కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ, ఆయన ఎందుకు చంపేశావు? ఆయన దేశానికి అపకారం, లంచకుండా కాదు, ఆయన ఏమి లంచాలు పుచ్చుకోలేదు, దేశానికి అపకారం చేయలేదు. కానీ అబ్రహాం లింకన్ అంటే ఏదో బానిస, అప్పుడు బానిసత్వం మాడిపించడానికి సివిల్ వార్ వచ్చింది అబ్రహాం లింకన్. అయితే గాంధీ గారిని హిందూ ముస్లింలు అల్లర్లో ఆయన చంపేశారు. గాంధీ గారిని చంపేయడానికి ఏదో కారణం ఉంది, లింకన్ చంపేయడానికి ఏదో కారణం ఉంది, ఈ కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ గారు, కెనడీని ఎందుకు చంపేశాయా? దానికి కారణం ఉండాలి కదా చంపడానికి అంటే. ఆడు ఏమన్నా తెలుసండి, ఆడికి అమెరికాలో వచ్చిన గౌరవం, చూసి భరించలేక చంపేశాడు. నాకు వ్యక్తిగతంగా నాకేం అపకారం చేయలేదు. నాకు వాడు కెనడీ నాకు వ్యక్తిగతంగా అపకారం చేయలేదు, దేశానికి అపకారం చేయలేదు. వాడి గౌరవాన్ని చూస్తే నాకేదో విపరీతమైన అసి వచ్చేసి కాయ చంపేశా. అంటే అసూయ, కోపం ఎంత ప్రమాదం. అర్జున, అర్జున నువ్వు అసూయ, నువ్వు నాకు బంధువు, స్నేహితుడు, శిష్యుడు, నా కూడా రాత్రులు పగలు తిరిగే ఉండదు. ఎప్పుడు నీ ముఖంలో నాకు అసూయ కలగదు, అసూయ కనిపించలేవు, నాకు అసూయ కనిపించలేవు. నువ్వెవడు అనసూయుడు, నువ్వెవరు అసూయ లేనివాడు అనసూయుడు. ఆ ఒక్క గుణానికి లొంగి నీకు శాస్త్రాన్ని చెబుతున్నాను. భారతాన్ని అర్థం చేసుకోవడానికి యుక్తి ఉండాలని ఎందుకంటారంటే, ఒకసారి భారత యుద్ధం జరుగుతుందంటే కర్ణుడు చంపలేదు కానీ ధర్మరాజుని బాగా చూడేశాడు. ఎవరిని? ధర్మరాజు. కర్ణుడు గట్టికి దెబ్బలు కొట్టాడు యుద్ధంలో కానీ చంపలేదు. అంటే పాండవులు అన్నదమ్ములు ఎవరన్నా చేతికి దొరకరు, దొరికిన చంపను అర్జునుడు తప్పించిన అమ్మకు మాట ఇచ్చాడు కర్ణుడు. సాయంత్రం 6 ఆ రోజుల్లో యుద్ధం అయిపోతుంది, 6 యుద్ధం అయిపోయి ఎవళ్ళ మకాలంలో అక్కడ వెళ్ళిపోతారు. ఈ ధర్మరాజు చాలా కోపంగా ఉన్నాడు, అంటే కర్ణుడి చేతి దెబ్బలుతున్నాడు. అర్జునుడు అన్నగారిని చూడటానికి వస్తే ఎందుకురా కర్ణుడు నన్ను దెబ్బలు కొడతానికి నువ్వు ఆపుచేయలేకపోయావు అని అర్జునుడు ఆయుధం గాంధీ, ఆ గాంధీ వాడిని పట్టుకు తీర్చాడు ధర్మరాజు. అర్జునుడు తిట్టలేదు, వాడు ఆయుధాన్ని పట్టింది, ఆయుధం ఏం చేస్తుంది అని ఆయుధాన్ని పట్టింది. అర్జునుడు అంతకు ముందు మాట శపథించి నా ఆయుధాన్ని ఎవడైతే చెడతాడో, నా ఆయుధాన్ని ఎవడైతే నిందిస్తాడో వాడికి తరకజం చేస్తాను. ధర్మరాజుని చంపడానికి కృష్ణుడి దగ్గర ఉన్నాడు. అది లేదా మామూలు వాడికి అన్ని యుక్తులు తెలుసువాడు, వాడికి అన్ని యుక్తులు తెలుసువాడు. ఓ పని చెయ్యి, వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, వాడు కొట్టాడు ఎవడు కర్ణుడు, నువ్వు తిట్టేయి పెద్దల్ని, నీకంటే పెద్దల్ని తింటే వాళ్ళని చంపిన దానితో సమానం. ఆడు కొట్టాడు నువ్వు తిట్టాడు అన్నాడు. మనిషిని చంపొద్దు అన్నాడు. నీకు అర్థమవుతుందా? ఆడు నువ్వు నీకంటే పెద్దల్ని, నీ ఇంట్లో ఉన్నారనుకోండి, నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ముందిస్తారనుకోండి, తిడతారనుకోండి, పట్టుకుని ఇంకా చంపక్కర్లేదు, వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. ఇది కృష్ణుడు చెప్పిన యుక్తి. అంటే ఆయన పట్టుకుని తిట్టి అన్నాడు. ఎవరిని అన్నగా? మీ కోపం తప్పించడానికి, మీ కోపం తప్పించడం పట్టుకు తిట్టేశాడు. ఆ కోపం ఇంకా చంపాలనే బుద్ధి అడిగిపోయింది. ఏమంటే మీకు అర్థం, జాగ్రత్తగా ఉండండి. ఆ యుక్తి భారతంలో నీతిలు ఎలా ఉంటాయో చెబుతున్నాను. తర్వాత ఏమన్నాడు, అన్నగారు నేను ఎప్పుడు నిందించలేదు, ఇప్పుడు పొరపాటు పడ్డాను, నిందించేశాను, మళ్ళీ అడిగి బాధకరం. ఎవరికి? అర్జునుడు. ఇప్పుడు అన్నాడు, అన్నగారు నిందించాను, ఆయన ఆయన ధర్మరాజు పెద్ద, ఆయన పెద్ద, ఏదో కోపం నేను నిందించాను అని చేసి ఇప్పుడు ఇంకా ఆయన చంపడం, నన్ను నేనే చంపేసుకుంటాను. ఏమన్నాడు, ఇంకా ఆయన చంపడం, నన్ను నేనే చంపేసుకుంటాను. ఆయన తిట్టినంత కృష్ణుడు అన్నాడు, నిన్ను చంపుకోవడంతో, నిన్ను చంపుకోవడంతో సమానమైన పదవులు నువ్వు చంపుకోకు. నిన్ను చంపుకున్నోడితో సమానంగా ఒకటి చేస్తాను, ఒక ఉపాయం చెప్తాను. నీకు అర్జునుడు ఎంతటి వాడు అంతటి వాడు నిన్ను పౌడుగా అన్నాడు. ఎవడైతే తాను పౌడుకుంటున్నాడు వాడు సత్యం ఉంటే సమానం. మీరైనా మీ గొప్పలు చెబుతున్నారని కూడా మీకు సత్యం ఉంటే సమానం. మీరు ఇంటికాడ కూర్చుని, మా కుటుంబం ఎంత గొప్పది, మా కులం ఎంత గొప్పది, మాకెంత డబ్బు ఉంది, మాకెంత చదువు ఉంది, మీకెంత ఏదో ఈ కుల బలం, అంగ బలం, మీకు అర్థమవుతుందో డబ్బు బలం, ఖండ బలం, ఈ బలాలు చూసుకుని మీ ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళు మిమ్మల్ని చూసి మీరే పొగుడుకుంటే కృష్ణుడు అన్నాడు, మీరు అందరూ సత్యుడితో సమానం. సత్యాన్ని ఎండ్రిన్ తాగి చచ్చిపోక్కర్లేదు. మీరు చచ్చిన వాళ్ళతో సమానం, మిమ్మల్ని మీరు చచ్చిన వాళ్ళతో సమానం కావాలంటే మిమ్మల్ని మీరు పొగుడుకోండారు. అంటే వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం వల్ల ఇందులో ఉన్న ప్రమాదం ఏంటో భగవంతుడు చెప్పాలి. అంటే యుక్తి ఉంటేది కానీ భారతం అర్థం కాదు, భక్తి ఉంటేది కానీ భాగవతం అర్థం కాదు, యుక్తి ఉంటేది కానీ భారతం అర్థం కాదు. అన్ని ధర్మాలు చెప్తాడు భారతం, ధర్మశాస్త్రం. నేనేం చెప్తున్నాడు, జపం చిత్తశుద్ధికి దారితీస్తుంది. అంటే మనస్సులోనే మాలిన్యం పోతుంది. ఇప్పుడు మనం శరీరంలో మీద మాలిన్యం పోగొట్టడానికి ఏం చేస్తున్నాం? సునిపిండి రాసుకుంటున్నాం, సునిపిండి ఏదో ఒకటి రాసుకుంటాం. మనస్సులోనే మాలిన్యం ఎలాగంటే, నీ మనస్సులోనే మాలిన్యం ఎలా పోతుందంటే, నిరంతరము నారాయణ ఈశ్వరుని స్మరించుకోవటం వల్ల మనస్సులోనే మారింది. నీ ఎంత దురాచారుడైనా పోతుందన్నాడు. ఎవరో కూడా చేయని పాపాలు నువ్వు చేసినా గోవింద నామం స్మరిస్తంటే గోవింద గోవింద అది మూడుసార్లు స్మరించిన నీ పాపం అంత క్షయిస్తుందని చెప్పాడు. అది అట్టి మహిమ గారిని గోవింద 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 ఆ మాటల్లో ఉన్న తీపుదనం మనకు ఎందుకు తిరిగటం లేదంటే మనకు భక్తి లేదు. అసలు వచ్చిన గొడవ ఏంటంటే, మనకి ఏదైనా జ్వరంగా ఉందనుకోని శరీరంలో పాయసం నోట్లో పెట్టుకుని చేదుగా ఉంటుంది. అలాగే అసలు మనకు భక్తి లేదు, మీకు భక్తి లేదు. అసలు కొంతమంది భక్తులు ముక్తిని కోరుకోరు, మాకు ఇదే చాలంటారు, మాకు ముక్తి వద్దు, మాకు ఇదే చాలంటారు. అక్కడ కావాలని అడగడం ఇష్టే వద్దంటారు. అసలు ముక్తి కూడా ఉండదు వాళ్ళు. అది నిజమైన భక్తుడి లక్ష్యం. వస్తే వద్దని లేదు, రాకపోతే అడిగేది లేదు. ముక్తి వస్తా అంటే వద్దనే లేదు, అది దానికోసం నిరీక్షణ లేదు, ఆసక్తి లేదు, అది లేదు ఇది లేదు, ఉదాసీనంగా ఉంటాడు. వాడు భక్తుడి యొక్క లక్ష్యం అయితే మరి బుద్ధిలో మాలిన్యం పోవాలంటే కృష్ణుడి గీతలు ఏమన్నాయంటే యజ్ఞాలు చాలా ఉన్నాయి, యజ్ఞాలు చాలా ఉన్నాయి. మీకు డబ్బుంటే డబ్బుతోటి మంచి పని చేయొచ్చు, మీకు బుద్ధి ఉంటే బుద్ధితోటి మంచి పని చేయొచ్చు, మీకు విద్య ఉంటే విద్యతోటి మంచి పని చేయొచ్చు, మీకు పలుకుబడి ఉంటే పలుకుబడితోటి మంచి పని చేయొచ్చు, మీ శరీరం బలమైందైతే ఆ శారీరం ద్వారా ఇతరులకు ఉపకారాలు చేసి మీరు మంచి పని చేయొచ్చు. ఇవన్నీ కూడా యజ్ఞాలే, ఇవన్నీ కూడా ద్రవ్య యజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాలే, స్వాధ్యాయ యజ్ఞం. మీరు శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకుని వంట పట్టించుకోవడం కూడా యజ్ఞమే. ఇవన్నీ యజ్ఞాల కంటే ఈ యజ్ఞం గొప్పది అర్జున, జప యజ్ఞం అని చెప్పింది నేనే అన్నాడు. అంటే ఎవడైతే నిరంతరం జపిస్తున్నాడో వాడికి ఇంకా చిల్లర చింతలు రావు, లోకం సంబంధించిన వాసన రావు. నీకు అర్థమవుతుంది? ఆ నారాయణ స్మరణలో ఎవడైతే ఉన్నాడో, నారాయణ 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 ఆ స్మరణ చేసుకుంటే జపంతో పాటు ధ్యానం కూడా ఎవడైతే చేస్తున్నాడో దాన్ని జప ధ్యానం అంటారు. జపంతో పాటు ధ్యానం కూడా ఎవడైతే చేస్తున్నాడో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాడు, అంటే గోవిందుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ గోవిందుడు ఎక్కడ ఉన్నాడు, ఏమంటున్నాడు గోవిందుడు, నేను ఆ నేను ఆ నేను ఆ నేను అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకా లోకంతో పని లేదు, దేహంతో పని లేదు, ఎన్ని నీ ఎదురుకుండా కోటి ఆకర్షణలు ఉన్నాయి, ఒక్క ఆకర్షణ కూడా మీ మనసును బయటికి లాక్కెళ్ళదు. అంటే బయటికి వెళ్ళకూడదు అనుకోడు, నీకు అర్థం చేసుకోండి. మరి బహిర్ముఖం అవ్వకూడదు, బహిర్ముఖం అవ్వకూడదు అనుకోడు, అని లోపలున్న శాంతి, లోపలిన శాంతి, లోపలిన జ్ఞానం, లోపలిన ఆనందం, ఆ లోపలటువంటి సుఖం, లోపలటువంటి ఆ లోపలటువంటి వాడు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ బ్లిస్సు అంటే ముగింపు లేని ఆనందం, వాడు మనసులో ఇంద్రియాలు బయటికి మనసు బయటికి వెళ్ళకూడదు, ఇంద్రియాలు బయటికి వెళ్ళకూడదు వాడు అనుకోడు. వాడు లోపలున్న ఆనందం మనసు కాదు, ఇంద్రియాలు బయటికి గెలనివ్వదు, అది చెట్టాలి. ఇట్ ఇస్ అల్టిమేట్ స్టేట్, ఇట్ ఇస్ ద ఫైనల్ స్టేట్. ముగింపు లేని శాంతిలో, ముగింపు లేని సుఖంలో, ముగింపు లేని ఆనందంలో ఊరిసలు ఆడటం ఉంటాయి. వాడు ఏమంటున్నాడు, ఈయనని కాదు లోపల ఒక నేను ఉన్నాడు, ఈ నేను మనల్ని విడిచిపెట్టి ఉండిపోయినప్పుడు కూడా వాడు నేను గాడిదలు కూడా ఉన్నాడు. గాడిదలు ఈ నేను లేడు, ఏది మనకు దేహంతో తాదాత్యం పొందే ఈ నిజానే లేడు. ఇక దేహం మిజ్జ లోపల ఇప్పుడు నేను ఆ లోపల మన నేను దేహంతో గతమైన దేహగతమైన నేను, ఈ మనోగతమైన నేను, బుద్ధిగతమైన నేను, ప్రకృతిగతమైన నేను, ఆ నేను ఆ లోపల గోవిందుడితో ఇక నిజమైన నేను, ఆ సత్యమైన నేను తప్పించి ఈ దేహగతమైన నేను ఎంత మిజ్జో. మనం ఆలోచించే విషయాలు, మనకు వచ్చే సంకల్పాలు వికల్పాలు ఈ లోపంలో విషయాలు కూడా అంతే. ఇది బాగా నేను ఆ నేను అది ఎవరించినాడు లోపల, నీకు ఆ స్ఫురణ ఉండలేదు అందరికీ, అది స్ఫురణ ఉంది, అది దేనితో ఆ నేను దేనితో తాగాత్యం పొందదు. ఇక్కడ గోవిందుడు నేనుగా ఆ నేను లోకంతో కానీ దేహంతో కానీ చావులతో కానీ పుట్టుకలతో కానీ తాగాత్మ్యం ఏమీ తాగాత్మ్యం లేదు, స్వతంత్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, నిరంతరం ఉంటుంది. మీకు అర్థమవుతుందా, దానికి ముగింపు లేకుండా ఉంటుంది, దేహం ఉన్నా దేహం లేకపోయినా ముగింపు లేక ఆ గోవిందుడే లోపల నేను నేను ఆ స్ఫురణ. ఆ స్ఫురణకి దేహానికి సంబంధం లేదు. మీకు అర్థమవుతుంది, అక్కడికి వెళ్ళి ఐక్యం అవుతుంది. కానీ నిరంతరమైన శాంతి, నిరంతరమైన సుఖం, నిరంతరమైన ఆనందం దేహంతో లోకంతో ఇంద్రియాలతో విషయాలతో విసుమంతయు మూల్య చింతాకంత సంబంధం లేని ఆనందం ఎక్కడందంటే నేననే స్ఫురణలో ఉంది. వాడి గోవిందుడు, వాడి నారాయణుడు, వాడి ఈశ్వరుడు, వాడి మనకు నిజమైన భర్త. అని చెప్పాలి. మనం దైవ చింతను విడిచిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. దైవ చింతను విడిచిపెట్టామా, ఆత్మచింతను విడిచిపెట్టాము విషయాల్లో వెళ్ళిపోతాం, అప్పటికప్పుడు వెళ్ళిపోతాం. దైవ చింతను విడిచిపెట్టినట్టు వెళ్ళిపోతాం, విషయ చింతనలోకి వెళ్ళిపోతాం. విషయ చింతన మనం ఏమనుకుంటున్నాం, దైవ చింత విడిచిపెడితే విషయ చింతనలోకి వెళ్ళమని అనుకుంటున్నాం, అది విడిచిపెట్టామంటే వెళ్ళిపోతాం. ఇంకెవరు ఆపు చేయలేదు. దైవ చింతన మానేస్తే మటుకు విషయ చింతన వస్తుందా అనుకుంటాం. ఈ మనస్సు ఏదో మనస్సు నశించే వరకు ఏదో చింతించకుండా ఉండలేదు, స్వతంత్రంగా ఉండలేదు. మనస్సు నశించే వరకు ఏదో చింతించకుండా ఉండలేదు. దైవ చింతన వదిలేసామనుకోండి, అప్పటికప్పుడు విషయ చింతన గడిపోతుంది, అడవిలో పడిపోతాం, ఫారెస్ట్ లో పడిపోతాం. అర్జున, నీ బుద్ధిలో మోహం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం నీకు నిజం దగ్గరికి వెళ్ళడానికి దారి తెలియదు. ఈ ఊదిలో, ఈ బురదలో, ఈ అడవిలో, ఈ సంసారంలో నువ్వు అలా ఉండవలసిందే. మనం లోపంలో కూడా ఈ పనులు చేస్తున్నాం. ఎవరు మీరు ఉదయం దగ్గర చూసుకోండి, మీరు లోపల చూసుకోండి. మీరు ఆ పని భగవంతుని పీచి అర్థం చేస్తున్నా, మన మనస్సు సంతృప్తి పెట్టాలని చేస్తున్నాం. మన అహంకారాన్ని గ్లోరిఫై, మన మనోదేహమును గ్లోరిఫై చేసుకోవడానికి చేస్తున్నాం, మన మనస్సును ఉబ్బించుకోవడానికి చేస్తున్నాం, అందరి చేత మెప్పించుకోవడం కోసం చేస్తున్నాం, లేక కేవలం భగవంతుని పీచర్థం చేస్తున్నాం. ఎవరు కావాలి సాక్షి మీరు లోపల పెద్ద చూసుకో. మీరు నన్ను మోసం చేయొచ్చు, నన్ను నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ గోవిందుని మోసం చేయలేదు. మన గోవిందుని మోసం చేయడం ఏం చేయకూడదు, అంతర్యామి. మన ప్రాణానికి ప్రాణం, మన జీవాత్మకి ఆత్మ, మన మనస్సుకి మనస్సు, వాడు మనకు అంతర్యామి. వాడు మోసం చేయడం ఇదే. మనకి తలంపు వచ్చాక ఈ తలంపు మనకు ఉందని తెలుస్తుంది. మనకి తలంపు రాకుండా, మనకు వాసం రాకుండా, మనకే వాసం ఉన్నాయో వాడికి తెలిస్తే వాడికి పోయింది. వాడే సర్వసాక్షి. వాడెవడు? వాడు సర్వసాక్షి, అంతర్యామి, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, సర్వశక్తివంతుడు. అంటే నేను జపాన్ని విడిచిపెట్టద్దు. అప్పటికీ నువ్వు అలా జపం చేయగా చేయగా, జపం చేయగా చేయగా, ఇలా చేయగా చేయగా, శ్రద్ధగా పట్టుదలగా చేస్తే అది స్నేహాలు మంచిగా ఉండాలి. పాడి స్నేహాలు అలా పాడైపోతాయి. ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వు ఇదెంత మంచివాడైనా రహితంగా, అహంకార నమ్మకాలు రహితంగా, ఈ కారాలు రహితంగా, ఈ ద్వైత రహితంగా మనం కనుక పనిచేయడం నేర్చుకుంటే ఈశ్వరానుగ్రహానికి నీ ఈశ్వరు యొక్క అనుగ్రహాన్ని వర్షం కింద నీ శిరస్సులుగా గురిపిస్తాడు వాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? వాడు ఏమంటున్నాడు? నేను నేను అంటే నా దగ్గర రమ్మని, నేను నేను అంటున్నాడు పాప. అది మనకి చెవు నుండి వెళ్ళలేకపోతున్నాం. ఆ వాయిస్ చెవు నుండి వెళ్ళలేకపోతున్నాం, కళ్ళుండి చూడలేకపోతున్నాం. నేను 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 ఉన్నాను ఉన్నాను చెబుతున్నాడు పాప. నేను 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 అంటే అస్ఫురణి ఎప్పుడు ఉంటుంది చూడండి. మనకి ఓ అస్ఫురణాన్ని ఎప్పుడు దక్కుల్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఉంటుంది అస్ఫురణ. సంతోషంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఉంటుంది ఆ స్ఫురణ. మన సంతోషంతో, మన దుఃఖంతో, మన సాగు పుట్టుకలతో సంబంధం లేకుండా, మన బాధలతో సంబంధం లేకుండా, మన ఆరోగ్యంతో అనారోగ్యంతో సంబంధం, మన శరీరగతమైన ఆరోగ్యంతో అనారోగ్యంతో సంబంధం లేకుండా, నేను 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 పాపం చాలుతున్నాడు పాపం. ఆ స్ఫురణ లేని వాడు ఎవరైనా ఉన్నాడు ఇక్కడ? ఆ దేవుడు లేదని చెప్పేవాడు కూడా ఉన్నాడు, కానీ ఆ నేను నేను ఆ స్ఫురణ లేని వాడికి ఎవరైనా ఒక్కడున్నాడు, వాడు గోవి వాడి వెంకటేశ్వరుడు. వారి దగ్గరికి మనం చేరుకునే వరకు ఈ ప్రపంచంలో ఎన్ని పల్టీలైనా కొట్టేస్తాం, ఎన్ని బోల్తాలైనా కొట్టేస్తాం, ఎన్నోసార్లు చస్తాం, ఎన్నోసార్లు పడతాం. ఇందులోంచి మనకి ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఈశ్వరు ఒక గురువు దయ లేకుండా, ఎవరో దేవతా పురుషులు ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనం ఒడ్డుకి రాలి. ఒకవేళ ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం దగ్గర స్థిరపడాలి, ఆ గోవిందుని దగ్గర స్థిరపడాలి, ఆ చైతన్యంలో స్థిరపడాలి, అప్పుడే అవసరము. ఈ లోపల మధ్య మధ్యలో ఎప్పుడైనా శాంతి వచ్చినప్పటికీ నిలబడదు, అక్కడ స్థిరపడుతూ శాంతి దేహం ఉన్నా లేకపోయినా లోకం కనిపించినా కనిపించకపోయినా శాశ్వతంగా ఉంటుంది అతిగా శాంతి. ఇట్ ఈజ్ బియైండ్ ద అండర్స్టాండింగ్, ఇట్ ఈజ్ బియైండ్ అవర్ సెన్సెస్, ఇట్ ఈజ్ బియైండ్ అవర్ ఇంటెలిజెంట్, ఇట్ ఈజ్ బియైండ్ అవర్ ఇంటెలెక్ట్. ఆ నేను ఇది ఏంటి ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, అది నీ చేత చూడబడేది కాదు, అది నాకు తెలుసును, నాకు తెలుసును, అది నాకు తెలుసును, అది నాకు తెలుసును అంటారు అనుకోండి. మీరు గోవింది చెప్పండి చేయండి చేయండి, నాకు తెలుసును, నాకు తెలుసును, ఆత్మ నాకు తెలుసును, ఆ చైతన్యం నాకు తెలుసును అని మీరు అలా అంటారనుకోండి. దాని అర్థం ఏంటంటే మీకేమీ తెలియదు, ఇంకా నీ చేత తెలియబడేవాడు కాదు గోవింద, మిమ్మల్ని తెలుసుకునేవాడు గోవింద. నీ చేత తెలియబడేవాడు కాదు మిమ్మల్ని తెలుసుకునేవాడు, అది మీరే, అది మీరే, అది మీరైనప్పుడు మీరు అంటే అది మీరంటే అదిగా ఉండటం లేదు, అది దాన్ని తెలుసుకోవడం కాదు, అది వాడు దాన్ని చూడటం కాదు, అది చూడబడేది కాదు, తెలుసుకునేబడేది కాదు, అది ఉండాలి. అది ఆ చైతన్యం ఎలా ఉందో అలా ఉండాలి. మీరు అర్థమవుతుంది కదా, ఆ చైతన్యం నాకు తెలిసింటే ఎవరు చేస్తున్నారు మనస్సు అంటే చేయలేదు ఉండాలి, తెలియటం కాదు అక్కడ ఉండటం, అది తెలియటం కాదు ఉండటం. ఒకవేళ భగవంతుడు నాకు తెలుసు, చైతన్యం నాకు తెలుసు, ఆత్మ నాకు తెలుసు అంటే గోవింది ఎలా ఉండాలంటే మీరు ఇక్కడ రుదువుడికి సాక్ష్యాలకి పూర్తి కలదు, నాకు తెలుసును, నాకు తెలుసును, నాకు తెలుసు అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతున్నాడు దేవుడు, వాడికి తెలియదని మీరు పూర్తి కలక్కర్లేదు. మీకు ఆ మొత్తం బుద్ధి సూక్ష్మంటే మీరే చేస్తారు. అది ఇంకోటి మంచివాడు కూడా నిజమైన మంచివాడు, నేను మంచివాడిని, నేను మంచివాడిని అనుకోడు. అది నిజమైన మంచివాడు కాదనుకోండి, అందరి చేత నేను మంచివాడిని అనిపించుకోవాలనుకుంటాడు, వాడు మంచివాడు కాదని అందరి చేత నేను మంచివాడిని అనిపించుకోవడం ఎవడో మంచివాడు కాదు. ఈ జనాన్ని పోయి చేసుకుని కొంతమంది ఈ టాంపరం కోసం, మీరేమంటే ఈ ఊరేగింపుల కోసం, పొగట్టుల కోసం జనాన్ని పోయి చేసుకుంటారు. ఈ రాజకీయ నాయకుల మీటింగ్లకి ఈ లారీని తీసుకెళ్ళడానికి కర్మ కాకపోతున్నారు. ఏ మీరు ఎవరైనా ఎదురు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మీకు ఇష్టమైన రోజులు మీకు ఇష్టమైన చూసి రావచ్చు దాన్ని చెప్పు కదా. ఎక్కడో నరసాపురం నుంచి పాలకొల నుంచి లారీల మీద తీసుకురావటేంటి, అంటే వాళ్ళు నిజమైన నాయకులు కాదని తెలుస్తుంటే ఏం మీరు ఎవరో నాయకులు, నేను ఎవరో నాయకులు వచ్చి మనకి ఇష్టమైతే చూసి రావచ్చు. వాళ్ళ బతిమాలు కూలిపనిచ్చి ఎక్కడ లారీల మీద తీసుకురావటేంటి, దేని కోసం వాట్ ఫర్, ఎన్ని ప్రశ్న చేస్తుంది, నువ్వు అలా ఉండొద్దని చెప్తున్నాడు గోవింద్. నువ్వు రకమైన మ్యాడ్నెస్, గోవిందుడు రెండు పేర్లు చెప్పాడు దీనికి లోకం. మనకు లోకం అంటే బాగా ఇష్టం, అంటే భోగ లోకంలో భోగాలు ఉండే భోగం ఉంటుందో ఆ భోగాలు చివరికి మీరు లోకాల కింద మారిపోతాయి. భోగాలు రోగాల కింద మనం అనిపించే ప్రతి బాగు కూడా నెట్టంలో మనకు రోగం కింద వస్తుంది. మనకి బోధించే బుద్ధి లేదని కూడా లోపంతో పని. తర్వాత ఇంకోటి, నేను ఇంకా బతకాలి. వందేళ్ళు వచ్చిన వాడు కూడా నేను ఇంకా బతకాలి. ఏంటి బతికి ఏంటి ఎవరి నేను ఇంకా బతకాలి ఎవరు అంటున్నారు? గోవించడంటున్నాడా నువ్వంటున్నావు? లోపలను గోవించడంటాడు నేను ఇంకా బతకాలి. అది పుట్టలేదు కాబట్టి లోపల గోవిందుడు పుట్టలేదు అని చెప్పేవాడు నేను ఇంకా బతకాలి. ఇంకా అది పుట్టికలేదు. పుట్టికలేని వాడికి చాలా ఉంటుంది. చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఈ పుట్టుకు చావులతో సమయంలో లేనివాడు నేను ఇంకా బతకాలి. ఏంటి బతికి ఎంతకాలం బతికాలి? ఏం చేస్తాడు బతికి? ఓ భగవంతుడు మనకి ఎంత ఆయుధ్యం ఇస్తే అంత ఆయుధ్యం ఉండాలి. ఇంకా బతకాలి ఇంకా బతు ఎవరు అంటున్నాడు? ఈ లోపల ఎవరంటాడు? నీ మనస్సు, నీ అజ్ఞానం, నీ అహంకారం. నీకు అర్థమవుతుందో లోపలటువంటి తంట, లోపలటువంటి బురద చెప్పింది ఇంకా బతకాలి. ఏం బతికి బతక బతకంటే ఈ శవం నీ శవాన్ని అడిగి మోసుకోవటానికే. దేనికోసం బతక? ఆ దేనికోసం? మనకి ఆయుధ్యం ఉన్నంత కాలం ఉంటాం ఇంకా బతకాలి. ఆ చావు దగ్గరికి వచ్చేసింది అనుకోండి, మనకి డాక్టర్ గారు మీరు ఇంకా 4 రోజుల కంటే ఉండరనుకోండి, కండాలు పడిపోయి ఇంకా బతకాలి అంటే దాని అర్థం ఏంటి? లోపల అజ్ఞానుడి గుర్తు, లోపల అభివృద్ధి గుర్తు, లోపల దేహాభిమానుడి గుర్తు. అదే శుద్ధి, వాడే జీవుడు, వాడి కాలు గూడియే వరకు మనకి పోరాటం తప్పదు. ఎవరి కోసం బతకాలి? ముందు మన అందరం మనం చచ్చిపోయినంటే మన ఇంట్లో గది కాదు. గది ముందు కాదే అవుతుంది. ఇంట్లో మనం ఉపయోగించుకుంటారు ఆ గది. మనం చచ్చిపోతే వీళ్ళందరూ పాడైపోతారు మనకంటే. మీకు అర్థం అవుతుంది? అసలు అందరినీ చూసేవాడు ఈశ్వరుడు. అందరినీ అంటే మనకి భక్తి లేకపోవటంలో, ఈశ్వరుడు పాదాలు పెట్టిన ప్రేమ లేకపోవటంలో, ఆ భక్తి లేకపోవటంలో, మీరందరూ ఆ ఈశ్వరుడు గౌరవం లేకపోవటంలో ఇటువంటి పిచ్చ పిచ్చ ఆలోచనలన్నీ మనకు వస్తుంది. ఇంకే భగవంతుడి పట్ల మనం సజీవని విశ్వాసం లేదు. అంటే నా గుణమును స్మరించుకోండి, నా లీలను స్మరించుకోండి, నా జీవితాన్ని స్మరించుకోండి, నా శరీరం అప్రాకృతం, నేను చేసే కర్మ అప్రాకృతం. నీ భౌతిక సంబంధించిన విషయాలు కాదు, లౌకిక సంబంధించిన విషయాలు కాదు, అలౌకికమైనటువంటి విషయాలు నన్ను స్మరణాలు. నా లీలను, నన్ను చేసిన పనులు మీరు స్మరించుకుంటున్నా మీ మనసు దోషం వెళ్ళి తెలుస్తాను. గోవిందుడు ఎక్కడున్నాడో, గోవిందుడు ఎక్కడున్నాడో అక్కడికి నిదానం గడిపోతుంది. మనం గోవిందుని లేలను స్మరించం, గోవిందుని స్మరించం. ఈ రెండు వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోండి. విలాసమైన పదార్థాలు తినకూడదు, విలాసమైన బట్టలు పడే అంత సాధకులు మీ అందరికీ చెబుతున్నారు. సాధకులు మన శరీరాన్ని కానీ మన మనస్సును కానీ ఉద్వేగపరిచే పదార్థాలు తినకూడదు. ఓ సహజంగానే మన మనస్సు ఇంద్రియాలు బలి మాకు బదిలిపోతున్నారు. దానికి పెద్ద ఇబ్బంది పెట్టాం. మన మనస్సు, మన ఇంద్రియాలు సహజంగానే బహిర్ముఖం వచ్చినాం. ఏం చేసి ఉద్యోగం చేసే పదార్థాలు తిని ఇంకా బహిర్ముఖం చేసుకోవడం ఎందుకు? మనం చిందుకాలు జాగ్రత్తగా ఉన్నా, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉన్నా సహజంగా బహిర్ముఖం అయిపోతాడు. ఏం చేసి పూర్వ జన్మలైన అలవాట్లు వేగాన్ని బట్టి ఇంకా వేరు చేసే పదార్థం, ఉద్వేగం కల్పించే పదార్థాలు తిని ఆ పొలాలు తిని ఈ పొలాలు తింటి ఇంకా ఉద్వేగం పెరిగి ఇంకా బహిరంగపోతుంది. అసలే రోగంతో బాధపడుతున్నాం, ఇంకా రోగం పెంచేసే పదార్థాలు తింటే ఎలాగా?
వాళ్ళెక్కడున్నాడు
ఆ గుళ్ళో దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను 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 అంటున్నాడు. ఆ నేనని స్ఫురం లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ లోపల? మీకు ఆ దేవుడే లేడనుకోండి, ఈశ్వరుడు లేడనుకోండి, ఆ చైతన్యం లేదనుకోండి, ఆ సత్య పదార్థం లేదనుకోండి, బ్రహ్మ పదార్థం లేదనుకోండి, మీకు ఆ నేనని స్ఫురణే రాదు. అది తప్పించి మిగతా అన్ని శూన్యం కూడా చివరికి అన్ని చూడండి, ఎవరికి అన్ని అది ఉంటే మిగతా అన్ని శూన్యం కూడా. అంటే మీరు జాగ్రత్తగా మీరు చతుశుద్ధి కలుగుతుంది, మీకు ఏం కలుగుతుంది? చతుశుద్ధి కలుగు. అసలు మనం దుఃఖం ఎందుకు వస్తుంది? నేను కరెక్ట్ అనుకోవటం. భగవంతుడు గీతలు ఏం చెప్తున్నాడు? నేను కరెక్ట్ అని చెప్తున్నాడు భగవంతుడు. నేను కరెక్ట్ అని కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు అడిగారు, ఎవరైనా నేను యుద్ధాలు గొడవలు అనేందుకు ఆ దుర్యోధనుడి బుద్ధిలో మార్పు తీసుకురావచ్చాం కదా, కర్ణుడి బుద్ధిలో మార్పు తీసుకురావచ్చాం కదా, వాళ్ళు పూర్వజన్మల్లో నేను నేను దేవగతమని నేను చెప్పి దేవగతమని నేను చేయను ఏ కర్మలు అయితే చేశాడు ఆ కర్మలు అంతా అనుభవం అవ్వాలి, అనుభవాలు తెలియాలి బుద్ధి రావాలి. అంటే కర్తవ్యుడు భగవంతుడు, కర్తవ్యుడు ఈ సర్వానికి కర్తవ్యుడు భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను కర్తవ్యం అనుకుంటున్నాం మన దుఃఖానికి కారణం. కర్తవ్యుడు భగవంతుడు, ఆయన కర్తం తెలిస్తే మనకు దుఃఖం రాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను కర్తను అనుకుంటున్నాం. మన దుఃఖం, మన దుఃఖ కారణం, అశాంతి కారణం, క్షోభకి కారణం బయట లేదు, లోపల ఎలా ఉంది? కర్తృత్వ బుద్ధిలో. మన అశాంతి కారణం బయట లేదు, మన లోపల ఉంది. మన కర్తృత్వ బుద్ధి వల్లే మనకు దుఃఖం వస్తాం. కర్తృత్వ బుద్ధి లేని వాళ్ళకి దుఃఖం లేదు. జపం చేయగా చేయగా ముందు మంచి మార్గంలోకి వస్తా. మంచి మార్గం కూడా మీరు అనుకున్నాను తేలిక కాదు. మంచి మార్గంలోకి వస్తాం, మంచి ఆలోచిస్తాం, మంచి మాట్లాడతాం, మంచి చేస్తాం. ఇలా చేయగా చేయగా నీకు మోక్షానికి దారి కలిపి, మోక్షానికి నీకు దారి కల్పిస్తున్నావు. ఇలా ఇప్పుడు జపం చేసేవాడికి, జపజ్ఞానం చేసేవాడికి దేహం ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, దేహానికి సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది, అవయవాలు పుష్టిగా ఉంటాయి, అవయవాలు పుష్టిగా ఉంటాయి. ఇంకేమో ఈ దేహాన్ని మన సాధన, ఈ లోపల గోవిందుడు ఉన్నాడు కదా, వాడి సాగుకు ఎరుకు ఎరుకు రావడం కోసం ఈ మనస్సు, మనస్సు మనం కాదు, దేహం మనం కాదు, ఈ రెండు మనం కాకపోయినా మనం వెళ్ళవలసిన చోటికి ఈ రెండింటిని మాధ్యమం ఉపయోగించుకోవాలి. మనకి కూర్చుని ట్రైన్లో కూర్చుని ఎక్కడికెళ్తున్నాం? మద్రాసు వెళ్తున్నాం. ట్రైన్ మనం కాదు, మద్రాసు వెళ్ళటానికి ట్రైన్ ఉపయోగించుకుంటున్నాం అంతే కదా. అంటే ట్రైన్ మనం కాదు, మద్రాసు వెళ్ళటానికి ఈ ట్రైన్ ఉపయోగించుకుంటున్నాం. అందుకని ట్రైన్ మనం కాదు, అది దేశాన్ని మనిషిని లోపల గోవింద దేవుడు కలిపడానికి మ్యాక్సిమం ఉపయోగించుకో. అంటే తప్పించా రెండు ఎందుకు తల్లి? అయితే మనోదేశం మనం యోగానికి ఉపయోగించడం లేదు, భోగానికి ఉపయోగిస్తుంది. జ్ఞానం ఏ గోవిందుడి దగ్గర తీసుకెళ్తుందో, యోగం ఏ గోవిందుడి దగ్గర తీసుకెళ్తుందో, జ్ఞానం ఏ గోవిందుడి దగ్గర తీసుకెళ్తుందో, భక్తి కూడా అక్కడికి వస్తుంది. చేసినా తీవ్రంగా మానసికం అయిపోవాలి. మీరు కూర్చున్నా నీచున్నా తింటున్నా నడుస్తున్నా అది స్వభావం అయిపోవాలి. నోరు తింటాననుకోండి లోపల మనసులో జపం జరిగిపోతూ ఉంటాయి, కాళ్ళు నడుస్తున్నాయి అనుకోండి మనసులో జపం జరిగిపోతుంది. మీకు అర్థమవుతుంది, రాత్రి నిద్రపోతున్నారనుకోండి మీకు చేయకుండా మీ లోపల జపం జరిగిపోతూ ఉండాలి. ఎక్కడ ప్రయాణం చేస్తున్నారనుకోండి మీకు చేయకుండా మనస్సు నడుస్తున్నా కూర్చున్నా తింటున్నా మీకు అర్థమవుతుంది, నిద్రిస్తున్నా వేకింగ్ స్టేట్ లో ఉన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నా స్వప్నం ఏ అవస్థలో ఉన్నా ఆ జపం మానసికం అయిపోవాలి, మీ స్వభావం అయిపోవాలి. అలా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే అది అణిగిపోతుంది. ఏది మనస్సు అణిగిపోతుంది. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానమే మోక్షం, ఆత్మజ్ఞానమే శాంతి, ఆత్మజ్ఞానమే కైవల్యం, ఆత్మజ్ఞానమే కైలాసం, అదే భూలోకం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం. పెద్దలు చెప్తూ ఉంటారు శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడని. శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విష్ణు మోక్షాన్ని ఇస్తాడు. జ్ఞానమే మోక్షాన్ని అవుతే జ్ఞానం అంటే మన నిజాయి మన మనస్సుతోటి గ్రహించి ఇంద్రియాలతో గ్రహించేది కాదు. జ్ఞానం అంటే ఏంది? హృదయం ఒక నిజం ఉంది, ఆ నిజం తాలూకు దానికి చావు పుట్టుకంతో సంబంధం లేదు, మనస్సుతోటి దేహంతో సంబంధం లేదు. ఆ నిజము తాలూకు ఎరిక జ్ఞానం. మన హృదయంలో ఒక సత్యం ఉంది, దాని తాలూకు ఎరిక జ్ఞానం. అంటే దాంతో మీకు తాదాత్మ్యం వస్తే అది జ్ఞానం. దాని తాలూకు జ్ఞానం వస్తే ఆ చైతన్యం తాలూకు ఎరిక నీకు వస్తే అది నీకు పుట్టుక లేదు చావు లేదని స్పష్టంగా నీకు తెలుస్తుంది. ఎవరికి? అది మాటలకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ ఇంద్రియాలకు అందదు. కానీ అనుభవం అయితే లేదు, అది అనుభవాన్ని కలుగుతుంది. అది జపం వల్ల సహాయం ఏంటంటే అది నెమ్మదిగా ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం మందు వేసుకుంటాం. మందు వేసుకుంటే ఏం చేస్తున్నాయి? మందు మన శరీరానికి ఉన్న రోగం పోగొడతా ఉంటుంది అంతే కదా. అదేవిధంగా ఈ జపం వల్ల అదేంటంటే మనం కాని దాంట్లో నుంచి మనం విడగొడతాం. మనం కాని దాంట్లో నుంచి మనం విడగట్టి ఊరుకోదు, మనం ఏదో రోగం చేస్తే పరుస్తుంది. అదే జపం యొక్క గమ్యం, ధ్యానం యొక్క గమ్యం. అక్కడ మనం స్థిరపరుస్తున్నాం, అక్కడ మనం ముగించేస్తున్నాం, అది అక్కడ మనల్ని స్థిరపరుస్తుంది. అంటే మీకు అనేక జప అనేక తలంపులు రానివ్వదు, అనేక ఇతర చిల్లర తలంపులు రానివ్వు. ఈ కోరిక, కోపము, అసూయ, రోగిత్వం ఇటువంటి తలంపులు రావు. ఇటువంటి తలంపులు వాళ్ళు కృష్ణుడు అందరి ఇంటికెళ్ళ దొంగతనానికి వెళ్ళి ఒకడు కాదు, యోగుడు ఇంటికెళ్ళి తిరిగి కూడా పాలయితే ఆదేశుడు. కొంతమంది ఎవరికి మజ్జిగి పోయిరేస్తాం, కొంతమంది ఎవరికి అది మజ్జిగి పోయారు. మీకు అర్థమవుతుంది, వాళ్ళ ఇంటికది మజ్జిగి తాగించాడు. మా ఇంటికి జీవో ఆయన తెలియకి వచ్చారు, ఇంక బాగా అది కూడా ఇచ్చేసాను. ఆయన చెప్పి సమాధానాలు చూశారండి, వాళ్ళు ఆవుగోడు పోయింది అట్టి కొండలో ఎక్కుతున్నాడు. ఎవరైతే దూడకు పాలు ఇవ్వకుండా దూడకి దూడ కొంచెం పాలు ఇవ్వాలి, మొత్తం ఆవు పాలని ఎవరైతే పిండేసుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి తెలియదు. నాలుగింటికి దూడ నిడిచిపెట్టేసాడు, అది అక్కడ పాలు తాగే మన ఆవు పాలు అనే తాగే. అంటే మనలోని చెడ్డ గుణాలన్నీ పోగొట్టడానికి వచ్చిన అవుతారు వాళ్ళు, అది అలౌకిక అవుతారు, అది అభౌతిక అవుతారు, అది అన్నవరణి వరణి కాదు, ఆ బాడీ వరణి కాదు, యాక్షన్ వరణి కాదు, ఇది అన్నవరణి. ఇప్పుడు జపం చేయగా చేయగా ఈ చిల్లర తలంపులు తగ్గిపోయి, అంటే కోరిక, కోపము, అసూయ, అనవసరమైన తలం, అంటే చిల్లర తలంపులు, మనకు అవసరమైన తలంపులు, మన ఎనర్జీ వేస్ట్ చేసే తలంపులన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి ఎక్కడ ఉంటుంది? నువ్వు లేని ఏ దేవుడైతే మీ తలం పంచి పెట్టుకుందా, ఒక్క తలంపు మిగులుతుంది. ఏ నామాదైతే మీ తలం పంచి పెట్టుకుందో అది ఒక్క తలంపు మిగులుతుంది. మిగతా తలంపులన్నీ పోతాయి. మిగతా తలంపులన్నీ పోయిన తర్వాత మిగతా తలంపులన్నీ రావటం మానేశాక ఆ ఒక్క తలంపు అది ఊటే ఉంది. అది ఏం చేస్తుంటే మిమ్మల్ని మిమ్మల్ని హృదయం వైరాగ్యం పెంచి అభ్యాసం పెంచి మీ ఏ హృదయంలో అయితే గోవిందుడు ఉన్నాడో ఆ ఒక్క తలంపు ఉండి అక్కడ లాక్కుపోయి ఆ తలంపు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అమృత అనుభవం, మీకు అమృత అనుభవం అప్పుడు కలుగుతుంది. అంటే అమృతానుభవం అంటే ఏ వస్తువుకైతే మృత్యు లేదు ఏ దాని తాలు దాంతో మీకు సాధాస్యం కలుగుతుంది. అప్పుడు శరీరం చనిపోతున్నా మీ నేను చనిపోతున్నదన్న బుద్ధి కలిగి శరీరం చనిపోతున్నా మీకు ఆ దేహభావం లేవు. దేహాభం లేదు కాబట్టి దేహభావం లేదు కాబట్టి దేహభావం లేదు దేహభావం లేదు దేహభావం లేదు జీవభావం లేదు. ఆ జీవభావన జీవన భావన పోతే ఏమొస్తుంది? బ్రహ్మభావన వస్తుంది. ఏమొస్తుంది? ఆ బ్రహ్మభావన ఎప్పుడైతే వచ్చిందో అది నీకు వచ్చిన బ్రహ్మ నుంచి ఒక సాధాత్మం వస్తుంది. ఒక శరీరం పోయింది అనుకోండి, నేను పోవటం లేదు నేను ఉన్నాను అని సంగతి నీకు తెలుస్తుంది. ఆ ఉండటమే జ్ఞానం, ఆ ఉండటమే సత్యని, ఆ ఉండటమే దేవుడు, ఆ ఉండటమే శక్తి, ఆ ఉండటమే ఆనందం. ఎటు చూసిన ఆనందమే, కళ్ళు మూసుకుంటే ఆనందం, కళ్ళు తెలిస్తే సుఖం, కళ్ళు మూసుకుంటే సుఖం, ఎటు దేహం ఉంటే సుఖం, దేహం లేకపోతే సుఖం, లోకం కనిపిస్తే సుఖం, లోకం కనిపించకపోతే సుఖం, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా ఆనందాన్ని ఊగిసి రాడతారు. ఎంత ఆనందం వస్తుందంటే మీకు ఈ ఆనందాన్ని భరించలేదు, ఉక్కిరి బిక్కిరైపోతారు. అంటే మనకి ఏదైనా ఈ శ్వాస ప్రాబ్లం ఉంటే ఉక్కిరి బుక్కిరి ఎలా అవుతాము? ఆనందం మీరు ఉక్కిరి బుక్కిరి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది ఏ విషయం మిమ్మల్ని ఆకలి చేస్తుంది? అవి బయట విషయాలు వస్తాయనుకోండి, ఆ పూర్వం అలవాటును బట్టి బయట వెళ్ళే వస్తాయనుకోండి, ఇక్కడ ఆకర్షణ అది మీద ఆకర్షణ లేదు. ఆకర్షణ ఏముంది? రమణ మహర్షి గారు నాకు స్నేహితుడు వచ్చి స్నేహితుడు చిన్నతనంలో రమణ మహర్షి గారు స్నేహితుడు ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి నువ్వు నేను ఆడుకునేవాళ్ళు, చెరువు ఈత కొట్టేవాళ్ళు, మీ ఇంటికి నేనే వచ్చేవాడిని, మా ఇంటికి నేనే వచ్చేవాడు, నీకు అది ఇష్టం, నీకు వేసవికాయలు ఇష్టం, నాకు జీడిపప్పు ఇష్టం అని చిన్నప్పుడు గొడవలు చెబుతున్నాడు. అది ఎప్పుడో రెండో తరగతి మూడో తరగతిలో కలిసి చదువుకున్నాడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే అవన్నీ విన్నారు, ఆ స్నేహితులు చెప్పిన మాటలు విన్నారు. నీకు తెలిసింది వెంకట్రామన్, నీతో ఆడుకున్న వెంకట్రామన్, నీతో స్నేహం చేసిన వెంకట్రామన్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు, చెప్పిన అర్థం అంటే ఇక్కడ అక్కడ జీవుడు జీవుడు కానీ ఉన్నాడు, ఇక్కడ జీవుడు స్థానంలో దేవుడు వచ్చి కూర్చున్నాడు. నీతో ఆడుకున్నవాడు ఇక్కడ లేడు, నీకు అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నవాడు ఎవరో నీకు తెలియదు. ఒక నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. టైం అవుతుంది, ఇక్కడ కాలాన్ని మనం కాలాన్ని కాలాన్ని మర్యాద కాలాన్ని కాల రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. మనం అందరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కాలం వచ్చేవాడికి శరీరం వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందో? అందరూ కాలాన్ని గౌరవించవలసింది. ఏం చేయాలి? కాల రూపంలోనే అన్ని శరీరాలు, ఒక కాలంలో శరీరాలు పోతే మరి ఇంకో కాలంలో శరీరాలు చనిపోతాయి. అంటే ఈ కాలాన్ని కూడా జయించవచ్చు. మహాకాలం పట్టుకుంది కాలుడికి కాలు. మనందరం కాలానికి ముందు ఉండవలసింది. ఈ కాలానికి కూడా అతీతుడు ఉన్నాడు. ఎవడో మహాకాలం ఎవడాడు? ఆ మహాకాలాన్ని పట్టుకుంటే మనకి ఇంకా టైం సెన్స్ ఉంది. రాత్రి తెలియదు, ఇది పగల తెలియదు, ఇది రాత్రిని పగలని తెలియదు. కొన్ని యుగాల కొన్ని క్షణాల కింద వెళ్ళిపోతుంది. ఎవడు పెట్టి మహాకాలాన్ని పట్టుకుంటాడు? వంద సంవత్సరాలు వంద క్షణాల కింద వెళ్ళిపోవడం. ఇవాళ మీరు ఆ మహాకాలుని ఆశ్రయించారు. వాడి మన అందరినీ కాలం, అదృష్టం దురదృష్టం కూడా కాలంలోనే వస్తుంది. ఒక కాలంలో అదృష్టం వస్తుంది, ఒక కాలంలో దురదృష్టం వస్తుంది. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? మన శరీరాన్ని చావు ఎవరు తీసుకొస్తారు? కాలాన్ని తీసి ఈ కాలాన్ని మనం జయించుకుంటే ఎవరిని పట్టుకోవాలి? ఆ కాలానికి కాలుడైన మహాకాలుని ఆశ్రయించారు. వాడే ఈశ్వరుడు. తర్వాత మనం సమాధి స్థితి పొందాక సమాధి స్థితికి వస్తుందనుకోండి, మనం ఒక యుగం 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, ఒక యుగం గడిచెడిపోతే మనకేం తెలియదు. ఇంచ అక్కడ టైం లేదు. మనిషికి టైం ఉంది, మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్ టైం లేదు. టైం సెన్స్ లేదు, మనసులోనే నీకు టైం సెన్స్. 5 అయిందని 6 అయింది అని నువ్వు సమాజ స్థితి పొందాక నీకు టైం సెన్స్. సమాజ స్థితి పొందితేనే కానీ అంతర్యాన్ని ఎరుకుడోకి రాదు. వాడు ఎరుకుడోకి వస్తేనే కానీ అనాత్మలోంచి బయట పడలేము. వాడు ఎరుకుడోకి వచ్చే వరకు అనాత్మలోంచి మనం బయట పడలేము. అంటే మనం కాని వాడు రోజు మన బయట పడి మనం కాని దాంట్లో నుంచి బయట పడినంత కాదు మనం ఏదిగా ఉన్నాం. దాని తాలూకు ఎరుకు రాదు. మన తాలూ మనం ఏదిగా ఉన్నాం దాని తాలూకు ఎరుకు వచ్చే వరకు అనాత్మ నుంచి బయటకు రాలేదు. అందులోంచి బయటకు వస్తుంది కానీ ఇస్తుంది ఈ తెలుస్తుంది కానీ అందులోంచి బయటకు రాలేదు. అంటే జపం పెద్దకి ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే జపం మీ స్వభావం అయిపోవాలి. మర్యాద కోసం చేసినట్టు ఏదో మర్యాద కోసం మీరు బంధువులు వస్తే మర్యాద చేస్తారు. ఎలాగా ఇలా 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది, 10 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది కాకుండా అది మీ నేచర్ అవ్వాలి. అదేంటది? మీ స్వభావం అయిపోవాలి. మీ స్వభావం అలా జపం కలిగి చేస్తుంటే మనకు ఉన్నటువంటి ఆ దుర్గుణాలను దురాచారాన్ని తొలగించి మనకి మంచి గుణాలు కలగజేసి మనలో ఉన్న మంచిని పెంచి మోక్ష అంటే గోవిందుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూపించి ఆ గోవిందుడిలో ప్రవేశపెడుతున్న జపం జపానికి అంత ఔన్నత్యం ఉంది. కానీ జపానికి ఖర్చు లేదు. మీకు అర్థమవుతుంది. ఎదురు యజ్ఞం చేయాలనుకోండి, యాగం చేయాలనుకోండి, డబ్బు ఖర్చు. జపం చేసేవాడికి పైసా ఖర్చు లేదు. ఇంకా పూజకి ఏవో కొన్ని ద్రవ్యాలు ఉండాలి. జపం చేసేవాడికి ఏం ద్రవ్యాలు అవ్వక్కర్లేదు. అది ఏ ఖర్చు లేని పని. అది విలువ తెలియదు. జపం విలువ తెలియట్లేదు. మనం విలువ తెలుసుకుని దాన్ని నిరంతరం సాధన చేసి నిరంతరం జపిస్తంటే నామాన్ని భగవంతు యొక్క నామాన్ని నిరంతరం అలా జపించగా అలా స్మరించగా మనం పవిత్రులు అవుతాం. ఏమవుతాం? పవిత్రులు. పవిత్రులు అయిన తర్వాత తరిస్తాం. పవిత్రుడు కాని వాడు తరించలేడు. అంటే మాయలోంచి ఏది లేదో అందులోంచి బయటకు రాలేడు. ఆ పవిత్రుడు కాని వాడికి ఉన్నది లేనట్టు అనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు అనిపిస్తాను. పరమ పవిత్రుడికి మాత్రమే లోపల ఉన్న గోవిందుడు వాడు ఎరుపులోకి వస్తాడు. భగవంతుడు అన్ని కాలాల్లో ఉన్నాడు. ఒక కాలంలో ఉన్నాడు, ఇంకో కాలంలో లేడని కాదు. ఎక్కడ ఉన్నాడు అని భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అన్ని కాలాల్లో ఉన్నాడు. అయితే జపం చేసేవాళ్ళు శ్రద్ధగా సాధన చేసేవాళ్ళకి ఒక ఆటంకం ఉందని చెప్పాడు గోవిందు. జరిగిపోయిన గొడవలు మీరు జ్ఞాపకం తెచ్చుకోకూడదు. వాడు కొట్టాడు, వీడు చిట్టాడు, వీడు చిట్టాడు, వాడు కొట్టాడు, వీడు చిట్టాడు, వాడు కొట్టాడు. జరిగిపోయిన గొడవలు జ్ఞాపకం పెట్టుకుని జ్ఞాపకం వస్తాను. మీ జపం ఆగిపోతుంది. జ్ఞానం ఆగిపోతుంది. అంటే భూతకాలంలో జరిగిన ప్రతిబంధాలక మీరు రాకుండా చూసుకోండి. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, ప్యాస్ట్ ఇది ఆల్రెడీ లివింగ్ ది ప్రజెంట్. దట్ ఈస్ గోవింద సేస్, గోవింద సేస్ ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ ఆల్రెడీ. మీరు ప్యాస్ట్ని మర్చిపోరనుకోండి, ఆ గల జరిగిపోయిన సంఘటన జ్ఞాపకం వచ్చి మీకు దాని భూత ప్రతిబంధ భూతకాల ప్రతిబంధకాలు అంటారు. ఏమంటారు? భూతకాల ప్రతిబంధకాలు. అంటే జరిగిపోయిన కూడా మీరు జ్ఞాపకం వచ్చి ఏం చేస్తే మీ జపాన్ని సరిగొట్టేస్తే మీకు అందులో వచ్చింది. సైతాన్ని గొడవలు అన్ని మీ జపాన్ని చేగొట్టేస్తే జ్ఞానాన్ని చేగొట్టేస్తుంది, సాధన చేగొట్టేస్తుంది. మీ వర్తమాన కాలంలో మీరు సజీవంగా జీవించాలంటే భూతకాల ప్రతిబింబకాలు ప్రతిబంధకాలు రాకుండా చూసుకోవాలి. ఫైనల్ ది ఫాస్ట్ ఆల్రెడీ రిమింది ప్రెషర్ గోవింద సేస్. చూసినప్పుడు వాడి శరీరము వాడి మనస్సాడు గుణాలు చూడకండి. మీ లోపల ఎవడైతే ఉన్నాడో అంతర్యామిగా అక్కడ కూడా వాడే అంతర్యామిగా ఉన్నాడు. భగవంతుడు అంతర్యామిగా లేకుండా మానవ శరీరం కానీ జంతు శరీరం కానీ రాదు. అంటే ఎవడైతే తను చూసుకుని మీకు అర్థమవుతుంది, అందరిలోనే తల్లి చూసుకుంటున్నాడు, వాడు మీ అదమైన చూపుడు గలవాడు. అది ఏ చూపుడు గలవాడు? నిజమైన చూపుడు గలవాడు. తనలో తాను తను తాను చూసుకున్నవాడే అందరిలోనే తను చూసుకోగలడు. వాడు నిజమైన చూపుడు గలవాడు. వాడికి ఏదైనా చెడ్డ గుణాలు ఉన్నా చెడ్డ గుణాలాడు కాదు, తెచ్చిపెట్టుకున్నాడు అంతే. ఆ గుణాలాడు కాదు. మీకు అర్థమవుతుందో? ఆడు కూడా ఆ గుణాలు పోగొట్టుకుంటే అంతర్యాంగో నా గోవిందుడు ఎదుపులోకి వస్తాడు. వీడికి నేర్చుకున్నాడు కానీ అది ఆడు కాదు. వాడు ఎవడో సత్పురుషుడు సేవం దొరికింది అనుకున్నాడు, వాడు మారు మనసు పొందుతాడు. శాంతి ఎప్పుడు జరుగుతుంది? ఆత్మజ్ఞానంలో ఎవడైతే స్థిరపడ్డాడో వాడే ఈ శాంతికి వారసుడవుతాడు. శాంతి శాంతి శాంతి. ఎవడైతే ముగింపులేని శాంతిని ఎవడైతే పొందాడో వాడు కళ్ళు మూస్తే సమాధి, కళ్ళు తెరిస్తే సమాధి. బయటకు వెళ్తే సమాధి, లోపలికి వెళ్తే సమాధి. బయట సమాధి, లోపల సమాధి. కళ్ళు తెరిస్తే మనకు చూపిస్తాడు, కళ్ళు మూసుకుంటే వాడిని చూసుకుంటాడు. జ్ఞాని ఇలా కళ్ళు తెరిచాడు అనుకోండి, మీరు అర్థమవుతుందో? వాళ్ళు ఉన్నది మనకు చూపిస్తాడు. కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, వాడిని వాడు చూసుకుంటూ ఉంటాడు. కళ్ళు మూసుకుంటే వాడిని వాడు చూసుకుంటూ ఉంటాడు. కళ్ళు తెరిస్తే, కళ్ళు ఎందుకు తెరుస్తాడంటే మనకు అది చూపించటం. కళ్ళు మూస్తే చూస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. వాడే మహాజ్ఞాని, వాడే మహాజ్ఞాని. వాడు కళ్ళు ఉర్రంగులో ఉంటాయి, వాడు నాలుక వరదం, వాడు నాలుక వరదంలో ఉంటుంది, వాడు కళ్ళు వరదంలో ఉంటాయి. ఈ గోవిందుడు వనమాలు దండ ధరిస్తూ వనమాలు అంటే హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, హృదయంలో గోవిందు హృదయం లక్ష్మీదేవి ఉంటుంది, దండ వస్తాడు కదా. గోవిందుడు ఎప్పుడు అలంకారకుడు ఏంటి అలాగే నెలలో వనమాలు ఈ దండలు ఉంటాయి వాడికి. గోవిందుడి యొక్క హృదయం ఎటువంటి వైభుంద కలిగి ఉంటుందో ఉంటుందో లక్ష్మీదేవి తెలుస్తుంది. గోవిందుడి మెడ ఎటువంటి ఉందో వాడు ధరించిన దండకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది. గోవిందుడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో హృదయంలో కాపురం లక్ష్మీదేవి తెలుస్తుంది. గోవిందుడి మెడ ఎలా ఉంటుందో వాడు ధరించిన దండకి తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది అన్నాడు. నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది, వాడి నెల యొక్క వైభవం వాడు ధరించిన మాలలకు తెలుస్తుంది, వాడి హృదయం యొక్క వైభవం ఆ హృదయంలో నివాసం ఉన్న లక్ష్మీదేవి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది. జీవలక్షణాలు అంటే జీవలక్షణాలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అని గోవింద 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 తదుపరి ఇచ్చి వెయ్యి జన్మల తర్వాత కూడా ఆ ఇచ్చేదేమి మటుకు నీ చేతితో. ఇప్పుడు వెంటనే నేను మన బలవంతం చేయటం ఆ ఇచ్చేదేవు ఆ మోక్షమో జ్ఞానమో శాంతి వెయ్యి జన్మల తర్వాత కూడా నీ చేతితోటి ఏం చెప్పి నా తాళం చేయి నీ దగ్గర నేను ఎప్పటికైనా నీ గేటు ద్వారానే తరలిస్తాను. మరి నా తాళం చేయి నీ దగ్గర ఉన్నా నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తే ఈ పెట్టి ఓపెన్ అవుతుంది. గాంధీ గారి శవం భారీ ఎముకలతో సహా కాలే వరకు ఆయన అక్కడ నుంచి కబర్లు రాదు అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి. ఒకసారి గాంధీ గారి భార్యకి ఇంత బంగారం తెచ్చి ఇచ్చారు ఎవరు మెడ్రాసు ఇచ్చే వాళ్ళు వాళ్ళు మామూలుగా దీనికి ఏదో సోషల్ వర్క్ నిమిత్తం ఏమలేదు వాళ్ళు నీకు సొంతంగా ఇచ్చారు వాడుకోమని ఎవరు వాళ్ళు అంతే వాళ్ళు బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. అంటే ఈ సమిష్టిగా ఏదో కార్యక్రమాలు సమిష్టిగా చేసే కార్యక్రమాల నిమిత్తం వాళ్ళు ఇవ్వలేదు నీకు పెరసినగా వాళ్ళు ఇచ్చారు డబ్బు అలా బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు గారి దాని వీడికి ఇష్టం ఇవ్వటం ఇష్టం లేదు. అంటే మనం వాళ్ళకి ఏదో చేయిందామని అంతకంటే ఉండదు మనవలకి ఏదో రెండు కాసులు మూడు కాసులు పెట్టి చేయడం ఏదో ఉందా ఆవిడకి ఇవ్వటం ఇష్టం కాదు. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే నువ్వు గాంధీ నీకు కస్తూరి బాయని ఇచ్చారా గాంధీ గారి భార్య అని ఇచ్చారా అని అడిగాడు. నాకెవడిస్తాడండి గాంధీ గారి భార్య అని, గాంధీ గారి భార్య అని ఇచ్చారు కాబట్టి గాంధీ గారు చెప్పినారు కాబట్టి ఇచ్చాను ఇచ్చేసింది ఎన్ని జ్ఞాపకం వచ్చి ఏడ్చాడు గాంధీ. ఇప్పుడు శవం ఎముకలతో సహా ఖాళీ వరకు కదలదు. కానీ నీకు ఇచ్చారనుకో నీకు ఇచ్చా నాకు అర్థంతం లేదు, కానీ గాంధీ గారి భార్య నీకు ఇచ్చారా కస్తి నిన్ను చూసి ఇచ్చారా అప్పుడు ఒప్పుకుంది గాంధీ గారి భార్యని ఇచ్చారు నాన్ను చూసి ఎవరు ఇస్తారా అప్పుడు గాంధీ గారు చెబుతున్నారు కాబట్టి ఇచ్చారు. ఇంకేంటి వాడు ఒక సమిష్టి ఇవ్వలేదు పర్సనల్గా ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. అది కస్తూరిబా అంటే ఆ బాడీ పూర్తిగా ఎముకలతో సహా తగలబడే వరకు ప్రశాంతంగా కూర్చున్నాడు. అవన్నీ జ్ఞాపకాలు వచ్చినాయి. ఆ ఒక రాత్రి కాడ దేశం కాని దేశంలో ఆవిడ బయటికి గెంతేసి తలిపేసుకోవటం నేను హిమాలయ పర్వతాలంత తప్పు చేశానన్నాడు. దాని మామూలు తప్పు కదండి హిమాలయ పర్వతం ఎంత పెద్దది ఉంటుందో అంత తప్పు చేశాను. ఇది కట్టుకున్నామనేది బాడిగ దేశం కానీ దేశం వచ్చిందా కూడా నా కోసం వచ్చిందనేటువంటి ఇరుపు లేకుండా పొరపాటుగా నేను ప్రవర్తించాను. అది మామూలు తప్పు కాదు, హిమాలయ పర్వతం ఎంత పెద్దది అంత తప్పు చేశాను నాడు. హిమాలయం బ్లండర్. ఇప్పుడు ఇంతకీ గొడవలు గాంధీ గారి కోసం చెప్పడం లేదు. గాంధీ గారి పొమ్మన్న భార్య ఎలా అంత పెట్టుకుందో, ఒకవేళ భగవంతుడి మనం పట్టించుకోకపోయినా భగవంతుడి పాదాలు మనం విడిచిపెట్టద్దు. ఒకవేళ కోరికలు మన కోరికలు నెరవేర్చడానికి కూడా దేవుడు ఆ కోరికలు నెరవేర్చకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణం ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు. ఇంక తెలుస్తుందా ఎందుకు నెరవేర్చే వాళ్ళకి ఎందుకు నెరవేరుస్తున్నాడో తెలియదు. కోరికలు నెరవేరకుండా కొంతమందికి ఆపు చేస్తాడు. ఆ ఎందుకు ఆపు చేస్తున్నాడో తెలియదు. ఇంకా మనకంటే దేవుడు మనకంటే తెలియని వాడు, మనకంటే ఎక్కువ ముందు చూపు గలవాడు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు అంటే మనం శరణాగతి చేయటం మంచిది. శరణాగతి చేయటం లాభం ఏంటంటే శాంతి కలుగుతుంది, దొంగ నేను బయటకు పోతుంది. మనకు తెలియకుండా రాలిపోతుంది, దొంగలని మనకు తెలియకుండా రాలిపోతుంది. ఇంకో 5 నిమిషాలు ముగిస్తున్నాం, 5 ఇంటికి కూడా కార్యక్రమం ఉంది. అంటే నీకు రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరం. రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరం. అదేవిధంగా నువ్వు అజ్ఞానంలో అహంకారంలో అవిద్యలో కాలిపోతున్నంతకాలం నీకు గురువు అవసరం. రోగం ఉందని చెప్పు వైద్యుడు అవసరమే. అజ్ఞానంలో అవిద్యలో అహంకారంలో నువ్వు ఎంతకాలం అయితే కాలిపోతున్నావు అశాంతిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శారీరకమైన బాధ కంటే మానసిక మన అశాంతి భరించడం కష్టం. మన శరీరానికి వచ్చే బాధ భరించడం కదా, కానీ మనసుకు వచ్చే ఆ వేదన, ఆ మనసుకు వచ్చే అశాంతి భరించడం చాలా కష్టం. అంచనకు ఏమంటున్నారంటే నీకు రోగం ఉన్నంత కాలం వైద్యుడు అవసరం. అదే నువ్వు అజ్ఞానంలో అవిద్యలో నువ్వు ఎంతకాలం అయితే కాలిపోతున్నావు, నీ ఇంద్రియాలు నీ మనస్సు అవిద్య అనేది పెద్ద అడవిది, ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఎంతకాలం పడి నువ్వు కాలిపోతున్నావు అంతకాలం నీకు గురువు అవసరం. గైడ్ చేయటం రాముణ్ణి సీతని ఐక్యం చేయడానికి గురువు పాత్ర ఆంజనేయ స్వామి నిర్వర్తించాడు. సీతని రాముణ్ణి ఎవరు ఐక్యం చేశారు, ఎవరు ఐక్యం చేశారు? ఆంజనేయ స్వామి ఐక్యం చేశారు. అక్కడ ఆంజనేయ స్వామి గురువు, ఆంజనేయ స్వామి. అలాగే ఈ జీవుణ్ణి బ్రహ్మమని, ఈ జీవుణ్ణి జీవాత్మని పరమాత్మని ఐక్యం చేసేవాడే గురువు. ఆ గైడ్ చేసే లోపల నుంచి గైడెన్స్ ఇచ్చేవాడే ఆ గురువు. అంటే అక్కడ సీత జీవుడు, రాముడు దేవుడు, మధ్యన గురువు ఎవరు? స్వామివారు, ఆంజనేయ స్వామి వారు మాడుచు. అంటే మీకున్న భక్తి నిజమైతే ఇక్కడ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మన యజమాని ఇక్కడ ఉన్నాడు. మన యజమాని మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాలి. టీవీని దూరానికి ఎప్పుడు నొక్కేసి కంట్రోల్ చేస్తున్నారు, ఆ దూరానికి అదే పిన్ నొక్కితే అక్కడి నుంచి అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలా నీ దేవుడు నేను కంట్రోల్ చేసేవాడు, వైకుంఠంలో ఇక్కడ ఉన్నాడు, ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, నీ శరీరం ఎక్కడ ఉండాలి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం కానీ మాట పొరపాటున వచ్చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడాలనుకుంటాం కానీ ఒకసారి మనకి పొరపాటు మాట వచ్చేస్తుంది. ఆ పొరపాటు మాట నీ నోటంతా రావటానికి భగవంతు నీ చెల్ల కక్కిస్తాడు, అది కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలని ఒకసారి పొరపాటు మాట్లాడితే పోయి స్లిప్ అవుతాయి, జారిపోవటం అంటారు. దాని ఏమంటారు? జారిపోవటం అంటారు. ఇవన్నీ కంట్రోలర్ ఎక్కడున్నాడు, ఎక్కడో ఉన్నాడు. నీ శరీరం ఎక్కడ ఉండాలి, నీ మనస్సు ఎక్కడ ఉండాలి, ఏ రోజు నువ్వు చనిపోవాలి, నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ రోజు నువ్వు చనిపోవాలి, ఏ రోజున సంపద రావాలి, ఏ రోజున ఆపద రావాలి. సంపదలు కొన్ని అనుభవాలు నేర్పుతాయి, ఆపదలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కష్టాలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి. కొన్ని కష్టాలు అనుభవాలు నేర్పుతాయి. మనం సుఖంలో ఉన్నాకంటే, సుఖంలో ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం సుఖాలుగా ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడే భగవంతుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు.
నీకు దుఃఖంలో నీకు దారిద్ర్యం ఎప్పుడో వచ్చింది అనుకోండి, మీకు పావర్టీ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఈశ్వరుడు ఎందుకు పెట్టాలా పావర్టీలో ఉంచుతాడు మిమ్మల్ని. బీమారంలో షావుకారి గారు నేను నవ్వడం వెళ్తుందిగా, ఆయన సైకిల్ మీద తిరిగి బిస్కెట్లు అమ్ముకునేవాడు. ప్యాచీ పడితే సైకిల్కి ఏదైనా ప్యాచీ పడితే ఆ రోజున డబ్బులు ఇవ్వలేక రేపు ఇస్తాను కూడా సైకిల్ షాప్ వాళ్ళు. ఆడు ఇప్పుడు సంవత్సరానికి కాకినాడలో సంవత్సరానికి 40 లక్షలు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇది బీమారం ఉన్న పరిస్థితి, ఇది కాకినాడలో ఉన్న పరిస్థితి. రెండు ఇడ్లీలు పొద్దున్నే రెండు ఇడ్లీ తిని ఒక కాఫీ తాగలేక ఒక ఇడ్లీ తిని ఒక కాఫీ తాగాను, రెండు ఇడ్లీ తింటానికి డబ్బులే. ఆ దేహాన్ని భగవంతుడు ఎలా పెట్టాడు, ఇక్కడ ఎలా పెట్టాడు, అది ఎందుకు ఎలా ఆడిస్తున్నాడు, ఈ జీవకోటిని ఎలా ఆడిస్తున్నాడో తెలియదు. అంటే నా మీద నీకు ప్రేమ ఉందని ఎంత దూరం వచ్చాను, అది అన్నాడు 1000 సంవత్సరాలు 1000 జన్మల తర్వాత కూడా నువ్వే నన్ను ఉద్ధరించు, నేను తొందరపడటం లేదు. నువ్వు లవరవే, క్వీయర్ లవర్ అన్నాడు. నువ్వు లవరవే కానీ క్వీయర్ లవర్ అంటే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానని ఆదరిస్తామని ఇక్కడికి వచ్చాను. అడు చూస్తానంటే ఇడి చూస్తానండి, వచ్చినట్టు గుర్తించడంటు యువర్ ఎ లవర్ నో డౌట్ బట్ యువర్ ఎ క్రూయల్ లవర్. మరి ఆ లవ్లో కూడా క్రూయాలిటీ కనిపిస్తుంది. అలాగండి మీకు లవ్ లేదని చెప్పడానికి, యువర్ ఎ లవర్ బట్ యువర్ ఎ క్రూయల్ లవర్. ఆదరణలో ఏమి లేదు, మాట్లాడటానికి ఎక్కడ ఎంత దూరానికి వచ్చాను, మాట మాట మాట్లాడితే ఏంటి అంటే వాడి ఉదయంలో ఏదో అజ్ఞానాన్ని కెలుకుతున్నాడు. మీకు అర్థం అవుతుంది, ఎక్కడో ఉంటుంది వాళ్ళు, వాళ్ళు చేసే పని మీకు చెప్పాను కదా, లోపల ఎక్కడో ఉంటుంది, బయటకేం కనిపించదు వాళ్ళు చేసే పని లోపల. అన్సీన్ అన్నీ కనలేదు మీ కళ్ళకు, మీ కళ్ళకు కనపడదు, చెవులకి వినపడదు, చెవులకి వినప అన్సీన్ అని అన్నకేయడం, మీ చెవులకి వినపడదు, కళ్ళకు కనపడదు, కానీ పని ఎక్కడో జరుగుతుంది. ఆ పని ఏం జరుగుతుందో మీకు రిజల్ట్ వచ్చే వరకు తెలియదు. రిజల్ట్ ఇచ్చాక తెలుస్తుంది. అనవసరంగా గురువుని తిట్టిపోసుకున్నాం, ఇక్కడికి తీసుకురావడానికి మనకు తిట్లు భరించాడు. గురువు భరించకపోతే ఎవడ భరించగలడు. ఒకసారి గురువు మన చేతితోడు గురువుకి విషయం ఇస్తే ఆయన చేతితోడు పాయసం ఇస్తాడు. అయితే ఈవేళ మనం అది ఎవరో చెప్పారని చెప్పాను కదా, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే కాంక్షి వల్ల జన్మించాడు రమణ స్వామి. కొంతమంది జ్ఞాని అనుకుంటున్నారు, కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది బ్రాహ్మణ స్థితి పొందాడు అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఈ సృష్టిలో ఎవరికి ఇద్దరికి ముగ్గురికి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి అవతారం మనకు తెలియదు అన్నాడు. ఒకరు ఎవరో చూసినట్టు అనుకో, ఎవరో చూసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు, బట్ ఇది మేనిఫెస్ట్ చేసినప్పుడు ఆర్డర్ మూడగా. కానీ ఆ విషయం ఇద్దరు ముద్దరికంటే తెలియదు. ఏదో ఆయన దగ్గర కూర్చుంటే శాంతి వస్తుంది అనుకుంటున్నారు, లేదా ఆయనతో మనం మాట్లాడితే జ్ఞానం వస్తుందంటున్నారు, లేదా మన అజ్ఞానం అనే అడవికి నిప్పు పెడతాడు అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన ప్రజెన్స్లో మనం ఏదో బ్లిస్ట్ ఫీల్ అవ్వచ్చు అనుకుని రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది జ్ఞానం అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి వచ్చి నడుస్తున్నాడని నడగడుతున్నాడని సంగతి ఇద్దరి ముగ్గురికి తప్పించి తెలియదు. ఈ పూర రమణ మహర్షి గారి పూర జన్మలు కూడా రాబోయే జన్మలు కూడా వద్దా గొడవలు, అలాంటి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటారు. అన్ని అబద్ధాలు, జన్మలన్నీ అబద్ధాలు. ఈ ఆయన అన్నాడు రమణ మహర్షి గారు, మీకు స్వప్నంలో వచ్చి గొడవలు అన్నీ నిజమే, అన్నీ నిజమే, అన్నీ నిజమే. ఎప్పుడు వరకు మెలకు వచ్చేవారు, మెలకు వచ్చాక తెలుస్తుంది ఇన్ని అబద్ధాలని అనుకోలేదు. అలాగే మీ హృదయంలో జ్ఞానం కలిగాక ఈ జన్మలు, ఈ అత్తిని, అత్తిలో పుట్టడం, అత్తిలో పెరగటం, అత్తిలో చనిపోవటం, ఇది భారతదేశం, అది అమెరికా అని ఇంకోటి, ఈ జన్మలు, ఈ కష్టాలు, లేకపోతే మీరు పొందిన లాభాలు, మీరు పొందిన నష్టాలు, మీకు ఆ జ్ఞాన హృదయంలో జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జన్మలు, మీరు ఎత్తిన జన్మలు, మీరు పుట్టిన మీరు చనిపోయిన ఆ శరీరాలతో చనిపోయిన చావులు, పుట్టుకులు, చావులు, ఈ సంసారాలు, ఈ జన్మ, ఈ వేలాది సంవత్సరాల్లో మీరు ఈ సంసారం కంట మనుషులు అబ్బాయి ఏమీ లేదే ఉందని ఎంత క్షోభపడ్డాము అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఇక్కడికి మేలుకున్నారు, హృదయంలో మేలుకున్నారు. మనకి స్వప్నంలో రకరకాల స్వప్నాలు వస్తాయి, అవి నిజం అనుకుంటాం. ఎప్పుడు వరకు నీ మెలకు వచ్చేవరకు, అలాగే నీ హృదయంలో మేలుకునే వరకు ఈ జన్మలు, ఈ చావులు, అచ్చులు, ఈ దేవతలు, ఈ లాభాలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, భారాలు, ఇవన్నీ కూడా మీరు నిజంగా అనుకుని బాగు, మీరు నిజం అవి నిజమన నిజమనుకుని భరించలేకపోతున్నారు బాగు. అది జ్ఞానం కలిగాక తెలుస్తే ఏమీ లేని దానికి ఎంత బాధపడ్డారు. ఏమీ లేదు ఆలోచన చూస్తే ఏమీ లేదు ఎంత క్షోభ పడ్డారంట. ఎప్పుడు ఇప్పుడు తెలియదు మెలకు వచ్చారు. ఇందులోకి జ్ఞానం లేదు. అరుణాచల శివ అరుణాచలం. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించువు అరుణాచలం. భగవాను కొంతమంది మీరు స్నానం చేశారు, భోజనం చేశారు అనుకున్నాడు, ఇంకో కొంతమంది వీడికి చూసి వీడుకున్నవాడు మాట్లాడేవాడు, కలిగి మాట్లాడకపోతే వీళ్ళకి ముట్టుకే మొట్టాలనిపిస్తుంది. ఆయన పలకరిస్తున్నారు మనపడి, ఇవన్నీ లోపలగా ఏదో వాసనలు కలపడానికి వాడు చేసిన ప్రక్రియనే మనకు తెలియదు. వాడు అంటాడు, వాడు అరే క్రియల్ లవర్ అంటాడు, ఎవరే లవర్ బట్ క్రియల్ లవర్. ఒకరితో మాట్లాడి ఇంకోటితో మాట్లాడితే వాళ్ళు కోపం వచ్చేస్తుంది, వాళ్ళు కోపం రావాలని, వాళ్ళకి ఎంత కోపం ఉందో వాళ్ళ నిద్రను చూపించడానికి ఇటువంటి సన్నివేశాలని కామాలని సృష్టి చేసేవాడు. ఒకసారి దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూసేవాడు కదా, చివరు కూర్చున్న వాళ్ళు చూసేవాడు, ఆళ్ళంతా చూసి ఆవిడ పిలిచేవాడు, భోజనం చేశారు, స్నానం చేసే ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి ఒళ్ళు మండిపోవచ్చు, వాళ్ళకి ఒళ్ళు మండిపోవాలని ఈ పనులను ఆయన చేసేవాడు. ఆ మంట అంతా బయటకు వచ్చారు. ఒకసారి చివరి కూర్చున్న కేక్ పిలిచి ఆయన మర్యాద చేసేవాడు, ఎదురుకుండా కూర్చున్నాడు వదిలేసేవాడు. దీనికి అంతరికి ఏదో కారణం ఉంటుంది, మనకు తెలియదు ఆ కారణం. మనకు తెలియదు ఎక్కడికో మనల్ని మేల్కొల్పడానికి చేస్తున్నటువంటి పని, ఆ మేల్కొల్పడానికి ఏ అడ్డు వస్తున్నాయో అడ్డులు అడ్డంకులు తెలియటానికి చేసిందే కానీ, అంచేత ఆయన కోపము కూడా ఆయన అనుగ్రహం అని గుర్తించిన వాడు ధన్యం. మనం ఏదో మన కోరికలు నెరవేరినప్పుడు వచ్చే శాంతి కాదు ఈ శాంతి అంటారు. ఇట్ పాసెస్ అవర్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అబవ్ అండర్స్టాండింగ్. మీకు ఎప్పుడైనా కోరికలు నెరవేరినప్పుడు శాంతి కలుగుతుంది, అటువంటి శాంతి కాదు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ప్లీజ్, నాట్ డిపెండెంట్ ప్లీజ్. మీకు ఏదో కోరికలు నెరవేరి వచ్చినప్పుడు సంతోషం కాదు. ఇట్ ఈజ్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈజ్ అబవ్ అండర్స్టాండింగ్. ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఎంత లక్. దట్ పీస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎవర్ ఎంత లక్. మురుగా 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 హరో హర 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 మురుగా 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 ఓ మురుగా ఓ మురుగా షణ్ముఖ 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 సుబ్రహ్మణ్య 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 దేవసేనాపతి 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 మయూరవాహన మయూరవాహన మర్రి మయూరవాహన వేలాయిగా 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 ఓ శాంతి శాంతి శాంతి. మీరందరూ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు స్వామి దర్శనం చేసుకోండి.